అంతరాయతిమిరౌపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళిసం సేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో మనకు అనుగ్రహించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామివారు అగస్త్యులు వారికి ఉపదేశిస్తున్నారు. నిన్నటి రోజున మిత్రరూపిణి అనే నామం గురించి వివరించుకోవడం జరిగింది. దీనికి ఉన్నటువంటి రెండు రకాల భావములు కూడా, ఒకటి సర్వజీవ సుహృత్ స్వరూప అని, సర్వజీవులకు సుహృత్ స్వరూపిణి అంటే మిత్రుని వలె అనుగ్రహించే తల్లి. ఇది భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమూర్ఛతి అనే గీతలో స్వామి చెప్పిన వాక్కుతో సమన్వయించుకున్నాం. అదేవిధంగా మిత్రరూపిణి అంటే మిత్రాది ద్వాదశాదిత్య రూపిణి. పైగా మిత్రుడు అనేవాడు దినాభిమాన దేవత అని చెప్పబడుతూ ఉంటాడు. అందుకే ప్రాతకాలంలో మిత్రోపస్థానంతోనే సంధ్యావందనం చేసుకోవడం ఉన్నది. అందుకే సంధ్యాస్వరూపుడైన అమ్మవారిని కూడా ఇక్కడ భావన జరుగుతున్నది. తర్వాత నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి, ఇక్కడ కూడా ఆ పరతత్వ స్వరూపుడైన అమ్మవారి యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు ఈ నామాల్లో వశిన్యాది వాగ్దేవతలు. నిత్యతృప్త అమ్మవారు ఎల్లవేళలా తృప్తిగా ఉంటారట. తృప్తి అనేది బయట వస్తువు వల్ల వచ్చేదే అయితే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతూ ఉంటుంది. ఆ వస్తు సంయోగంలో తృప్తి ఉంటుంది, వస్తు వియోగంలో అసంతృప్తి ఉంటుంది. అయితే తృప్తి అనేది ఆత్మ విషయం. ఆ స్వయంగా సచ్చిదానంద స్వరూపుడైన అమ్మవారు కేవలం బ్రహ్మానంద రూపణి కనుక నిత్యతృప్త, నిత్యతృప్తి అనేది అమ్మవారి యొక్క ప్రధానమైన స్వరూపం. ఇది సచ్చిదానంద బ్రహ్మస్వరూపం అని చెప్పడం దీని యొక్క భావం. భక్త నిధి తర్వాతి మాట ఇది, భక్తుల పాలిటి నిధి. ఇక్కడ నిత్యతృప్త భక్త నిధి అని చెప్పడంలో ఉన్న అనుబంధం కూడా తర్వాత చెప్పబోతున్న నామాలతో కలిసి ఉంటుంది. భక్త నిధి అంటే భక్తులకు నిధి వంటిది, నిధి అంటే అక్షయ సంపద అని. అంతేకాదు అన్నీ దేని ఎందు ఉంటాయో అది నిధిట. అలాగే సర్వభక్తులు ఏ తల్లిని ఆశ్రయించి ఉన్నారో ఆ తల్లి భక్త నిధి, భక్తుల పాలిటి పెన్నిధి అని అంటూ ఉంటాం లోక వ్యవహారంలో. అందుకు భక్తులకి తరగని సంపద అమ్మవారు. వాళ్ళు అమ్మవారి వల్ల సంపదలు ఆశించారు, అమ్మవారే సంపద అనుకుంటారు. ఇది కొంచెం ఆలోచించవలసిందే. సరిగ్గా భక్త నిధి అర్థం కావాలంటే త్యాగరాజ స్వామి కీర్తన మనం స్ఫురణకు తెచ్చుకోవాలి. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు. రామ సన్నిధే నిధి, అందుకు అమ్మవారే ఒక నిధి అని భక్తులు తెలుసుకుంటారు. అది భక్త నిధి మాటలు. అంతేకాదు అమ్మవారిని ఆశ్రయించిన వారికి అన్ని సంపదలు అక్షయంగానే లభిస్తాయి గనక భక్త నిధి అని మరొక భావం కూడా ఇక్కడ కనబడుతున్నది. అయితే భక్త నిధికి మరొక అద్భుతమైన భావం కూడా ఆవిష్కరించవచ్చు. భక్త అనే శబ్దానికి శాస్త్రపరమైన అనేక అర్థములు ఉన్నాయి. భక్త అంటే ఒక అర్థం ఏంటి అంటే భక్తులు, ఇంకొక అర్థం అనేది భక్తము అంటే భాగము అని అర్థం. భక్తిప్రియకి పాఠాంతరంలో భక్తప్రియ కూడా ఉన్నది. భక్తులంటే ప్రీతి కలిగిందని అర్థం చెప్పుకున్నాం, కానీ కొన్ని చోట్ల మరొక వ్యాఖ్యానం కూడా ఇచ్చారు మహానుభావులు. భక్తము అంటే భాగము. అంతేకాదు సామవేద గానముల్లో కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులకు భక్తములు అని పేరు. ఓముచ్చిద్ గీత భక్తే రవయవ పదవీం అని అప్పయ దీక్షితుల వారు కూడా చెప్తారు ఈ విషయాన్ని. అది సామగానముల్లో రకరకములైన పద్ధతులకు భక్తములని పేర్లు. అందుకు అక్కడ భక్తప్రియ అంటే సామగాన ప్రియ అని అర్థం తీసుకుని వ్యాఖ్యానం చెప్పారు. అలాగే భక్తము అంటే భాగము అని అర్థం తీసుకుంటే ఈ ప్రపంచమంతా భాగములుగానే కనిపిస్తున్నది. చతుర్వింశతి తత్వములతో కూడినటువంటి ప్రకృతి అంతా భాగములే. ఈ భాగములుగా ఉన్నటువంటిదంతా ఈ ప్రపంచం. ఈ ప్రపంచమంతా ఎవరిని ఆధారం చేసుకునిందో అది భక్త నిధి అని అర్థం. భాగములుగా ఉన్న ఈ ప్రపంచానికి నిధి వంటిది, ఆధార స్వరూపమై ఉన్నటువంటిది అని అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాతి నామాలతో అనుబంధం ఇది. అంటే మధ్యలో భక్త నిధి అంటే భక్తులు వాటి పెన్నిధి అని చెప్పినప్పుడు తర్వాత పూర్వాపర సంబంధం మనం చూసుకోవాలి కదా, దాని ప్రకారం కూడా ఇది చక్కగా ఉన్నది. నిత్యతృప్త భక్త నిధి అంటే నిత్యతృప్త స్వరూపురాలు గనక భక్తులు బారడి పెన్నిధి, అది కూడా చక్కగా ఉన్నది. ఎందుకంటే సృష్టిలో మనం సంపదలు ఆశిస్తున్నాం, కానీ మన ఆశిస్తున్న గొప్ప సంపద ఏది నిజానికి? ఆనందం. ఆనందం అంటే సంతోషం, అది తృప్తి అనేది. ఆ తృప్తి ఆవిడ దగ్గర నిత్యము అఖండముగా ఉన్నది. అలాంటి తల్లిని పట్టుకుంటే మన భక్త నిధి కాదా అది? అదేవిధంగా ఇందాక చెప్పిన ప్రపంచము యొక్క భాగములు, భాగములతో కూడింది ప్రపంచం, దానికి ఆధారమైంది భక్త నిధి అని. దానికి అనుబంధంగా తర్వాతి నామాలు నియంత్రి నిఖిలేశ్వరి, రెండు నామములు చెప్పారు. నియంత్రి, నియంత్రి అంటే కంట్రోలింగ్ పవర్ ఆంగ్లంలో చెప్పాలంటే. మొత్తాన్ని జగత్తునంత నియమిస్తున్నది ఆ తల్లి, అందుకే నియామకురాలు. ఎవరిని నియమిస్తుంది? ప్రత్యేకించి ఏం చెప్పలేదు, నియంత్రి అన్నారు. ఎవరిని నియమిస్తుందని ఎవరిని నియమించదు? సర్వులను నియమించే తల్లి, అందుకే నియంత్రి. అన్నిటికీ నియామకురాలు అని అర్థం. అందుకే సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు వ్యవస్థాపయతి ఇది నియంత్రి అని మరొక అర్థం చెప్పారు. సృష్టిలో ప్రతి వారిని వారి వారి కృత్యములు ఎందు నియమిస్తున్నది ఆ తల్లి. దేవగణములందు వసు రుద్ర ఆదిత్యులు, అలాగే పితృగణములందు అగ్నిశ్వాత్తులు బర్గిషదులు మొదలైనటువంటి వారు, ఇలాగ దేవపితృగణాలని తర్వాత సర్వజీవులని వారి వారి స్థితుల్లో నియమించేదా తల్లి. ఆవిడ పెట్టి నియామకాన్ని అనుసరించే పంచభూతాలు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకే సర్వ ప్రకృతిని కూడా విశ్వాన్ని కూడా వాటి వాటి కృత్యముల యందు నియంత్రించే తల్లి నియంత్రి. తర్వాత నిఖిలేశ్వరి, అన్నిటికీ శాసకురాలుగా ఉన్నది. నిఖిలమునకు ఆవిడ ఈశ్వరి. నిఖిలమంటే సమస్తం, సమస్తమైన భువనములకు ఆవిడే ఈశ్వరి. ఇలా ఇక్కడ నియంత్రి నిఖిలేశ్వరి రెండు కూడా ఆవిడ పరమేశ్వరి అనే విషయాన్ని చెప్తున్నాయి. నిత్యతృప్త అనే మాట ఆవిడ యొక్క పరతత్వ స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి. మైత్రియాది వాసనాలభ్య, ఇప్పుడు మరొక దివ్యనామంలో ప్రవేశించాం. ఇవన్నీ కూడా సాధకులకు ముఖ్యమైనటువంటి నామములు. ఇది ఒక శాస్త్రం అని చెప్పుకున్నాం కదా. సిద్ధి ఏదో అది ఇక్కడే చెప్తున్నారు, సాధన ఏదో ఇక్కడే చెప్తున్నారు. అందుకు అమ్మవారు సాధన అంటే మంత్రం పుచ్చుకు జపం చేయడమే కాదు, ఆధ్యాత్మిక సాధన అంటే ఒక రోజు మొత్తం మీద గంట రెండు గంటలో ఐదు ఆరు గంటలో చేసేటువంటి అనుష్ఠానం మాత్రమే కాదు, మన యొక్క మొత్తం ప్రవర్తన కూడా ఆధ్యాత్మిక సాధనయే. ఇది తెలుసుకోవాలి, మొత్తం ప్రవర్తన పొద్దుట్ లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు మన యొక్క ప్రవర్తనంతా ఆధ్యాత్మిక సాధన కావాల్సిందే. అంటే దేవుడు మందిరంలో చేసేటువంటి మాత్రమే కాకుండా మన నిత్య జీవన సరళిలో కూడా మనం ఎలా ఉంటాము అనేది మన సాధనకి ప్రధానమైన అంశం. అందుకే ధర్మబద్ధమైన సంపాదన, ధర్మానికి వినియోగించడం, అదేవిధంగా ప్రపంచంలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మానవులతో తిరుగుతున్నాం, మానవులతో తిరుగుతున్నప్పుడు ఆ మానవ సంబంధాలు ఎలా ఉండాలి అంటే దానికి మైత్రియాది వాసనలు అని ఒక మాట చెప్పారు. ఈ మైత్రియాది వాసనలతో ఉంటేనే అమ్మవారు లభిస్తున్నారట. నిన్న మనం చెప్పుకున్నట్టు పుణ్యలభ్య నామానికి ఎలాగైతే వివరం చెప్పుకున్నాం, అవన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. పుణ్యలభ్య, భక్తిగమ్య, భక్తిప్రియ ఇత్యాదులన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే సాధకుడు ఉండవలసిన లక్షణములన్నీ తెలుస్తాయి. అలా మనకి లలితా సహస్రనామ స్తోత్రం అనే శాస్త్రం గొప్ప నియమాలను మనకు శాసిస్తున్నది. ఈ ధర్మములు మైత్రియాది వాసనలు, ఈ వాసనలు ఆది అని చెప్పారు. ఆది అంటే మొదలైనా అని. అయితే మైత్రి మొదలైనా అంటే మొదలైనవేవో ఇక్కడ చెప్పారా? దీనికి మనకి ప్రసిద్ధి చెందినటువంటి ఋషులు ఇచ్చిన శాస్త్రముల సహాయం కావాలి. అవి మనం పరిశీలిస్తే ఆ శాస్త్రము పతంజలి యోగ సూత్రాల్లో ఈ మాటలు వాడాడు. మైత్రియాది వాసనలు అనే శబ్దము పతంజలి చెప్పినటువంటి విషయం. ఆ ఆది ఏమిటో ఆయన చెప్పాడు. అవి తెచ్చుకోవాలట యోగి అయినటువంటి వాడు, అంటే సాధకుడైన వాడు. మీరు ఏ ఆధ్యాత్మిక సాధన చేయండి ఇది మాత్రం చాలా అవసరం. వాసనలు అంటే సంస్కారములు. ఈ సంస్కారాలు అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకు అభివృద్ధి చేసుకోవాలంటే చిత్త ప్రసాదం కోసం అన్నాడు. చిత్తము ప్రసన్నం అవ్వాలట. చిత్తము ప్రసన్నమైతేనే స్థితి నిలుస్తుంది మనకి. జ్ఞానము కానీ భక్తి కానీ ఉపాసన కానీ నిలబడాలంటే చిత్తం ప్రసన్నం కావాలి. చిత్తం ప్రసన్నం కావాలంటే మొత్తం ఈ సంస్కారములు ఉండాలట. మొత్తం నాలుగు ఇవి, అవి వివరిస్తున్నారు మైత్రియాది. అవేమిటో పతంజలి భాషలోనే చూద్దాం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణం, సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం అని మహానుభావుడు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి మాట. ముందుగా ఈ నాలుగు గుణములు తెచ్చుకోవటం, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ నాలుగు ఉంటూ ఉంటే క్రమంగా మనకి సుఖదుఃఖ పుణ్యాపుణ్య ఈ ద్వంద్వములు ఎడల సమస్థితి అప్పుడు అలవాటు అవుతుంది. ఈ నాలుగు, ఈ నాలుగు లేకుండా ఎన్ని చేసినా ఆధ్యాత్మిక సాధనలు నిలబడలేం. ఇది అమ్మవారు అనుగ్రహం పొందడానికి ఉపాయం. నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం దానికోసం కూర్చున్నాంగా, దేనికోసం? అమ్మవారు అనుగ్రహం. అయితే ఇది ఉండాలంటే మైత్రి ఆది వాసనాలభ్య. ఇప్పుడు మైత్రి అంటే ఏమిటో వీటి గురించి వివరంగా ఇదే విషయాన్ని మనకు శాస్త్రాంతరంలో మరొక చోట చెప్తారు. మైత్రియాది చిత్త పరికర్మ విధాయ విద్యా క్లేశ ప్రహాణమిక లబ్ధ సబీజ యోగా క్షాతించ సత్వపురుషాన్యతయాధిగమ్య వాంఛంతి తామతి తామపి సమాధిభృతో నిరోద్ధుం అని ఒక అత్యద్భుతమైన సాధనాక్రమం ఇందులో చెప్తున్నారు. ముందుగా మైత్రియాది సంస్కారముల చేత చిత్తాన్ని ప్రసన్నం చేసుకుంటే క్లేశములు దాటిపోతాంట. ఆ క్లేశములు దాటగానే మనకి సబీజ యోగం అప్పుడు సిద్ధిస్తుందట. సబీజ యోగము అంటే ఇంకా అప్పటికి నేననే భావనతో కూడినటువంటి సాధన, అది సిద్ధిస్తుంది. క్రమక్రమంగా ఏం జరుగుతుందంటే ఐశ్వర్యతత్వం అవగతమై సమాధిలో నిలబడగలమన్నారు. అంటే మొత్తం ఆధ్యాత్మిక సాధనకి పునాది లాంటిది ఏమిటి? మైత్రియాది వాసనలు. దీని గురించి విద్యారణ్యుల వారు పంచదశలో చెప్తూ మైత్రీకరణ ముదిత ఉపేక్ష సద్వాసన పాఠవేన దుర్వాసన క్షయ సమ్యక్ భూయాత్ అనే విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఈ మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనేటువంటి గుణముల వల్ల, ఈ సద్వాసనల వల్ల దుర్వాసనలు పోతాయన్నాడు. దుర్వాసనలు, దుష్ట సంస్కారములు పోవాలంటే ఇవి అభివృద్ధి చేసుకోవాలి. ఇవి నిజానికి అంతఃకరణ పరిశీలన చేసేవాళ్ళకండి. ఇవి చెప్తే నిద్రలు వస్తాయి తెలుసు నాకు. ఎందుకంటే మనకు కుంకుమలు పూజలు అయితే సరదా ఉంటుంది, కానీ ఇవి మాత్రం కష్టం. ఏదో కొంచెం కన్ను మూసినా నేను క్షమించరేంటి అనొద్దు. ఇది శాస్త్రం కనుక ఇంత గట్టిగా చెప్తాం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేది ఎంత అద్భుతమైన భావం చూడండి. ఇది నిజానికి కేవలం ఆధ్యాత్మికతకే కాదు, జీవితంలో శాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళందరికీ పనికొచ్చే అద్భుతమైన అంశములు ఇవి. ఇది నిజానికి ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారే, వాటిల్లో బోధించాలండి. ఇది వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే దాన్ని నాలుగు భాగములు చేసి చక్కగా చూపించారు. సాధారణంగా మనకి లోకంలో సంబంధం ఉన్న వ్యక్తులు నాలుగు రకాలుగా ఉంటారు. ఒకరు మనతో సమాన స్థాయి వాళ్ళు, రెండు మనకంటే గొప్పవారు, మూడు మనకంటే తక్కువ వారు, నాలుగవది మనపై శత్రుతాభావం కలిగినటువంటి వారు. మనం శత్రువులు అనుకునేవారు లేదా మనల్ని శత్రువులు అనుకునేవారు, ఎవరో ఒకరు. మొత్తానికి నాలుగు రకాలు ఉంటారట. ఈ నాలుగు రకాల వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చూపిస్తున్నాడు. నీతో సమస్థాయి కలిగిన వారితో మైత్రీభావం కలిగి ఉండు. మొట్టమొదటి ఇది చూపిస్తున్నాడు. మనతో సమమైనటువంటి వయస్సు కానీ విద్య కానీ సంపద కానీ ఉంటే వారితో మైత్రీభావం కలిగి ఉండాలి. అంతేగాని వారి పట్ల అసూయలు ఈర్ష్యలు ద్వేషాదులు పెంచుకోరాదు. మైత్రీభావం. రెండు, మనకంటే ఎవరైనా గొప్ప కీర్తి మొదలైన సంపాదించినట్లయితే ఏవైనా ఏదో రంగంలో, అప్పుడు వారిని చూసి ముదితాభావంతో ఉండాలట, సంతోషించాలి అన్నాడు. ఇక్కడ మనకంటే తక్కువ స్థాయి వారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పట్ల కరుణ అనే భావాన్ని చూపించాలి. కరుణ అంటే పరదుఃఖ అసహిష్ణుత అని నిర్వచనం చూపించారు. అవతల వాళ్ళ యొక్క దైన్యాన్ని చూసి తట్టుకోలేక కరిగిపోయే గుణం కరుణ. అది చూపించాలి. ఆ కరుణతో వారికి సాయపడాలి. ఇది మూడవది. ఇక నాలుగవది, మనమంటే పడని వారు ఉన్నారే, వారి పట్ల ఉపేక్ష. అసలు వారిని మనస్సులోకి ఆలోచన రానియకుండా ఉపేక్షించాలి అంతే. ఈ నాలుగు గుణాలు తెచ్చుకుంటే చిత్తానికి ప్రసన్నతా లక్షణమని ఏర్పడుతుందట. నిజానికి మనస్తత్వ శాస్త్రం గురించి మన ఋషులు ఎంత శోధించి సాధించి పెట్టారో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ నిజానికి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయే, అవన్నీ పోగొట్టడానికి మార్గము ఆధ్యాత్మిక మార్గం. అందుకే ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ అన్ని రకాల పాడైపోయిన తర్వాత మొదలు పెట్టాల్సింది కాదు. మొదటి నుంచి బాగా బతకాలనుకున్న వాళ్ళందరూ ప్రారంభించుకోవాల్సింది. అందుకే ఇలాంటివి మొదటి నుంచి పిల్లలకి నేర్పేమనుకోండి, అందున ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి సంస్కారములు నేర్పితే వాళ్ళ మనస్సు ముందు శాంతిస్తుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా అశాంతస్య కుతసుఖం అన్నారు. ఇక్కడ శాంతి లేనిప్పుడు సుఖమేమున్నది? అందుకు చిత్తప్రసన్నత అనేది గొప్ప గుణం. అందుకు ఆ యోగ శబ్దములు చాలా విశేషంగా ఉంటాయి. మహానుభావుడు పతంజలి చెప్పినటువంటి యోగ సూత్ర అంశాన్ని ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు గుర్తు చేస్తున్నారు మనకి. అందుకు మైత్రి ఆది వాసనాలభ్య, మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అనబడేటువంటి వాసనలు కలిగిన వారికి లభ్య లభిస్తుంది. హఠాత్తుగానంటే క్రమముగా అని అర్థం. ఇక్కడ అలాంటి సంస్కారములు కలిగి అప్పుడు జపము తపము సాధన చేస్తూ, లేదా జపతప సాధనలు చేస్తూ ఈ సంస్కారాలను అభివృద్ధి చేసుకుంటూ. అంతేగాని ఇది అయ్యాక చూద్దానంటే మహాకష్టం. రెండు కలిపి సాగించుకుంటూ ఈ సంస్కారములు అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఇందులో చెప్తున్న గొప్ప విషయం ఇది. తర్వాత మహాప్రళయ సాక్షిణి, ఇది గొప్ప నామం ఇది. ఇక్కడ అయితే భక్తుడికి ఉండవలసిన లక్షణాల్లో ఇదే విషయాన్ని గీతలో కూడా స్వామి చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడైనా ఒకే గొంతు, అదే వివరిస్తున్నది. మహాప్రళయ సాక్షిని, మహాప్రళయానికి ఆవిడ సాక్షినిట. ఇది మనం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే మాట దగ్గర కూడా వివరించుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా స్మరణలోకి వస్తున్నది. మహాప్రళయంలో జగత్తంతా లయమైపోయింది. ఎక్కడ లయమైపోయింది? పరమాత్మ యందు. అప్పుడు మిగిలింది ఎవరు? పరమాత్మయే. అన్నీ దేని యందు లయమయ్యాయో అది మిగిలిందిగా. ఆ దేని యందు లయమైందో అదే అమ్మ. అందుకే మహాప్రళయ సాక్షిని. ఆ స్థితిలో ఆవిడ సాక్షినిగా చూస్తోందిట. శంకర భగవత్పాదులు వారు ఇదే మాటని తీసుకుని భ్రశ్య దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో మహాన్ అంటారు శివానంద లహరిలో. ఆ ప్రళయకాలంలో దేవతలు గడగడ వణుకుపోతుంటారు. అందుకు వాళ్ళకి లయమే. అటువైపు వాళ్ళు ప్రశ్య దేవగణం త్రసన్ మునిగణం, మునులు భయపడిపోతుంటారు. మార్కండేయాదులు కూడా ఆ ప్రళయ స్థితిలో భయపడ్డారు. అందుకు త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం, ప్రపంచమంతా లయమైపోతుంది. అలాంటి స్థితిలో నిబ్బరంగా నిలిచినవాడు ఒక్కడేట. పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్ ఆనంద సాంద్రో మహాన్ అన్నారు. అక్కడ ఆనంద సాంద్రుడే ఒక్కడే ఉన్నట్టు ఆ సమయంలో. అందరూ భయపడుతుంటే ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయనకి నాశనం లేదు, అన్నిటినీ తనను లయం చేసుకునేవాడు అంటూ స్వామి ఇటువంటి ధైర్యం ఆత్మనస్థితిరయం అని గొప్ప మాట అంటారు శంకరులు. అక్కడ ఇటువంటి ఆత్మస్థితి ఎవరికి ఉంటుంది అంటే ఆత్మస్థితి అదే అనమాట. ఆత్మస్థితేది మహాప్రళయ సాక్షిని. ప్రళయము ఉపాధులకే తప్ప ఆత్మకి లేదు కదా. అందుకు ఆత్మస్వరూపిణి అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ లయించుతూ ఉంటే నశించే లక్షణం ఉన్నది, నశించి తీరుతుంది. కనుక వాటి సాక్షిగా చూస్తున్నది వీటన్నిటినీ కూడా. అలా మహాప్రళయ సాక్షిని అంటే అమ్మ యొక్క శాశ్వతత్వాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన భావం గురుకుల అనేటువంటి గ్రంథంలో కనబడుతుంది. సురేంద్ర రుద్ర పద్మదాచ్యుతాదయోపి ఏ మృతేర్వశం వదా నతే స్త్రియ సువాసిని పదస్పృశ మహేశ్వరస్య మృత్యు ఘస్మరస్య సాక్షిణీతుయా సుమంగళి రియం వధూరి మాం సమేత పశ్యత. ఇది వేదమంత్రం ఒకటి ఉన్నది, సుమంగళి రియం వధూరి మాం సమేత పశ్యత అని. ఆ మంత్రం తీసుకుని శ్లోకంలో అద్భుతంగా చెప్తోంది శాస్త్రం. ఈ సుమంగళి వధు అంటే ఎవరు? అమ్మవారు. అసలు సుమంగళి అనగానే అందరు గుర్తొచ్చేది ఎవరు? సాధారణంగా గౌరీదేవే కదా. అందుకే తల్లిని వివాహ సమయంలో కూడా ఆరాధన చేస్తారు. ఎందుకంటే సౌమాంగళ్యం అభివృద్ధి చెందడం కోసం. ఆవిడికి సుమంగళి అని ఎందుకయ్యా పేరు వచ్చింది అంటే చెప్తున్నాడు ఈ సురేంద్రాది దేవతలందరూ, ఇంద్రాది దేవతలందరూ మహాప్రళయ కాలంలో మృత్యువశం వదాహ, మృత్యువుకు లోనైపోతుంటారట. అందుకే వాళ్ళ భార్యలు ఎవరికి పేర్లు పెట్టలేట. కావాలంటే దీర్ఘ సువాసనలే కానీ నిత్య సువాసన అనడానికి లేదు అక్కడ. ఒక్క ఈవిడికి మాత్రం ఉందిట, సుమంగళీర్యం వధూరిమ అనే మంత్రం అమ్మవారిదే అంటున్నాడు ఇక్కడ ఈ శాస్త్రవేత్త. ఎందుకు అలా ఉన్నది అంటే ఆ సమయంలో ఆయన ఒక్కడే ఉంటాడు గనక అని. ఇది కల్పోపసంహరణ కల్పిత తాండవశ్య దేవస్య ఖండపరశోపర భైరవశ్య పాశాంకు శైక్షవ శరాసన పుష్పవాణే సా సాక్షిని విజయతే తవ మూర్తి రేఖ అని పంచదశి స్తవంలో చెప్పబడుతున్న ఒక అద్భుతమైన మాట ఇది. కల్పకాలంలో కల్పాంతకాలంలో సర్వ జగత్తిని సంహరించి ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటే సాక్షిగా చూస్తూ ఉంటుంది ఆ తల్లి. కనుక శాశ్వతరాలు అని చెప్పడమే ఈ మహాప్రళయ సాక్షిని అనేటువంటి మాటలు ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది మరొకటి, యోగపరంగా చూస్తే ప్రళయాలు మూడు రకాలుగా ఉంటాయన్నారు. నిత్య ప్రళయం ఒకటి, అలాగే జగత్తుకు కలిగేటువంటి కల్పాంతకాలంలో కలిగే ప్రళయం మరొకటి. బ్రహ్మగారికి ప్రళయం ఉంది మళ్ళీ, బ్రహ్మ ప్రళయం అది. ఇప్పుడు వ్యవహారంలో బ్రహ్మప్రళయం అని ఒక మాట అంటూ ఉంటారు తట్టుకోలేని వాటిని. బ్రహ్మప్రళయం అంటే బ్రహ్మగారికి 100 కల్పాలు అయిపోతే ఆయనకు ప్రళయం. ఈ బ్రహ్మప్రళయం ఎలా ఉంటుందో చూడాలంటే బ్రహ్మగారు ఉండట. ఆయన కల్పాంతకాల ప్రళయాన్ని చూడగలడు ఆయన, కానీ బ్రహ్మప్రళయం చూడగలిగేది ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే. ఇది బ్రహ్మప్రళయం ఆయనకి అన్నాడు. ఇలా మనకి మామూలుగా నిత్య ప్రళయం, నిత్య ప్రళయాన్ని అంటే నిద్ర నిత్య ప్రళయం అంట. నిద్ర నిత్య ప్రళయమే మనకు రోజు కూడా కాదా, ఎక్కడున్నామో ఏమిటో ఉపాధి చైతన్యం అంతా ఎక్కడో లయమైపోతుంది కదా. ఎంత బాగా లయమైపోతుంది, బాగా లయమవుతుంది కనుక ప్రళయం. ప్రళయం అంటే నాశనం కాదు, బాగా లీనమగుట అని అర్థం. ఎంత బాగా లీనమైందంటే మళ్ళీ పొద్దున్న ఎంత అవసరం అంత బయటకు వస్తుంది. మళ్ళీ అంత చక్కగా లీనం చేసుకున్నవాడెవడు? అందుకే విశ్రాంతి స్వరూపాన్ని శివ అంటారండి. శారతే ప్రాణినో యత్ర సశివ అని మరొక నిర్వచనం. విశ్రాంతి స్థానం అంటే పరమేశ్వరుడు. ఎలాంటి విశ్రాంతి స్థానం అంటే ఆడి ఆడి అలసిపోయిన పిల్లవాడు తల్లి ఒళ్ళో ఎలా విశ్రాంతి తీసుకుంటాడో ఆడి ఆడి అలసిన జీవుడు ఈశ్వరునుళ్ళో అలా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ విశ్రాంతి భావన ఆ నిద్రలో మనం అనుభవిస్తున్నాం. అందుకే మంచి నిద్ర పట్టాలని ఎన్ని యాతనలు పడతామండి. నిజంగా భాగ్యమే సుఖమే అయితే దానికోసం పడే యాతన కంటే మంచి నిద్ర కోసం ఎక్కువ సుఖం మన యాతన పడుతూ ఉంటాం, అవునా లేదా? ఏదో ఉంది దాంట్లో. అయితే ఇది నిత్య ప్రళయం. ఇక మహాప్రళయం కల్పాంతకాలంలో, ఇక బ్రహ్మ ప్రళయం అది. ఇవి మామూలుగా జగతికి జీవుడికి వచ్చే ప్రళయం. అత్యంతిక ప్రళయం అని ఒక ప్రళయం ఉందిట. ఈ ప్రళయం ఉంటే చాలా ఆశ్చర్యం. మిగిలిన ప్రళయాల్లో మళ్ళీ రావడం ఉన్నది. ప్రతి ప్రళయంలో మళ్ళీ రావడం ఉంది. ఇవాళ నిద్రపోయిన వాళ్ళు పొద్దున్న లేవట్లే. అలాగే కల్పాంతకాలంలో ప్రళయంలో కూడా అన్నీ లీనమైపోయినా కర్మవాసనల బట్టి మళ్ళీ సృష్టి వస్తూ ఉన్నది. ఈ లీనమైన జీవులు కూడా మరొక రూపంతో రావచ్చు. అందుకే బెర్నార్డ్ షా గొప్ప మాట చెప్పాడు, ఇవాళ రాత్రి నిద్రపోయి రేపు పొద్దున ఈ శరీరంలో లేస్తే నిద్ర అని పేరు, ఈ శరీరంలో నిద్రపోయి మరో శరీరంలో లేస్తే చావుని పేరు అని చెప్పాడు. గొప్ప విషయం, ఎంత గొప్ప నిర్వచనం చెప్పాడు. భారతీయ తత్వం అర్థం చేసుకున్నటువంటి ఒక పాశ్చాత్య రచయిత బెర్నార్డ్ షా. మొత్తానికి ఇవన్నీ మనకి కనిపిస్తున్నవి. అయితే ఇవన్నీ మళ్ళీ రావడం ఉంది. కానీ యోగి చేసే అవస్థ అంతా కూడా ప్రళయం కోసమే సాధన. ప్రళయం అంటే బాగా లయమైపోవాలి, మళ్ళీ తిరిగి వెనక్కి రాకూడదు. యద్గత్వాన్ నివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్పినట్టు దేంట్లో లీనమైతే మరి వెనక్కి తిరిగి రామో, అదే గొప్ప ప్రళయం కదా. కనుక అది అత్యంతిక ప్రళయము అని చెప్పబడుతుంది. అలాంటి మహాప్రళయంలో ఎవరున్నారు? ఈ జీవుడు కూడా లయమైపోయింది, జీవభావం లేదు, ఉన్నది ఒక్కటే తత్వం. అది సాక్షిభావంగా దేనికి అంటకుండా చూస్తున్న సమగ్ర జ్ఞాన రూపము. సాక్షి అంటే సమగ్ర జ్ఞానము ఇది. అంతేగాని ఏమి అంటకుండా ఉన్నదని మాత్రమే అర్థం కాదు, సమగ్ర జ్ఞానరూపిణి. ఆ సమగ్ర జ్ఞానరూపమైన పరమ చైతన్యమే సాక్షిని. కనుక మహాప్రళయం అంటే మోక్షము. ఆ మోక్ష స్థితిలో ఉండేటువంటి సమగ్ర జ్ఞానస్వరూపిణి మహాప్రళయ సాక్షిని. ఇది అసలైన అర్థం. మరి ఇందుకు చెప్పినవన్నీ అసలైనవి కావా? అవి నిజమే, అవి వ్యవహారంలో సత్యం, ఇది పరమార్థ సత్యం. అందుకే మహాప్రళయ సాక్షిని. పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞాన ఘనరూపిణి. నిజానికి ఉపనిషత్తులు ప్రతిపాదించేటువంటి ఔపనిషద బ్రహ్మం అంటారే పరబ్రహ్మ, అది అమ్మవారే అని ఎంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. అమ్మవారికి పరాశక్తి అని పేరు. పరా అంటే సర్వోత్కృష్టము అని అర్థం. దేనిని మించి మరొకటి లేదో దానికి పరము పరమము అని అంటాం. అటువంటి పరమమైన శక్తి అమ్మవారు. ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చామంటే శరీరానికి ఉన్న శక్తి వల్ల వచ్చాం కనుక. కనుక మనకిప్పుడు రావడానికి ఏది శక్తి? శరీరము శక్తి. శరీరానికి ఏది శక్తి? అన్నము శక్తి. ఇలా ఏదో చెప్పుకుంటాం, ఒకదానికోటి ఒకదానికి శక్తి అని చెప్తూ ఉంటాం. కానీ వీటి అన్నిటి యందు శక్తిగా వ్యాపిస్తూ ఉన్నది ఆ తల్లికి వేరే శక్తి ఏది అక్కలేదు, ఆవిడే శక్తి. ఆవిడ్ని మించి మరొక శక్తి లేదు కనుక పరాశక్తి. ఇది పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మకి సహజమైన శక్తి. ఇది మనకి ఎవడో చెప్తుంటాడు ఫలానా పానీయమే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. కనుక ఇంకో వస్తువు వల్ల వచ్చే శక్తి అంటే అసహజం. దీపానికి కాంతి సహజం, సూర్యుడికి వెలుగు సహజం, అలాగే పరమాత్మకి సృష్టినంతటినీ చేయగలిగిన శక్తి సహజం. ఆ సృష్టినంతటినీ చేయగలిగిన పరమాత్మ యొక్క శక్తిని పరాశక్తి అని అంటారు. అందుకు పరాశ శక్తి వివిధ ఇవ శ్రూయతే స్వాభావికే జ్ఞాన బలక్రియాచ, అది ఉపనిషత్తు. అది స్వాభావికి జ్ఞాన బలక్రియ అని చెప్పబడుతున్న పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే, ఆయన యొక్క పరాశక్తే అనేక రకములుగా చెప్పబడుతున్నది. కనుక ఇప్పుడు అనేక రకాలుగా చెప్పుకుంటున్న లలితాంబ ఎవరు? పరాశక్తి అని. అందుకు పరా అస్య శక్తి అని చెప్తూ, అయితే పరాశక్తి అంటే మన లోపలి ఆత్మవస్తువుట, ఇది ఎలా చూడాలో చెప్తున్నాడు. పరాశక్తి దానికి అద్భుతమైన నిర్వచనం శాస్త్రం ఇచ్చింది. మనకి 9 ధాతువులు ఉంటాయి శరీరంలో, సరిగ్గా గట్టిగా పట్టుకుంటే 7 చెప్పారు కదండి అని అనాలి కదా, మరి 9 ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అది నవభిరపి మూల ప్రకృతి బిహి అన్నారు ఎవరు? శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో. మరి నవాభరణాలకి మనలో శరీరంలో నవధాతువులకి సమన్వయం చేశారు మహానుభావుడు. ఈ నవధాతువులు ఉంటాయట ప్రతి వారిలో. ఇందులో 5 ధాతువులు అమ్మవారి యొక్క స్వరూపము, 4 ధాతువులు శివస్వరూపము. ఇవన్నీ కలిస్తేనే శ్రీచక్రము, ఇవన్నీ కలిస్తేనే శరీర చక్రం. అందుకే నవభీరపి మూల ప్రకృతి బి అన్నప్పుడు శంకరులు అందించిన సూచన మనలో ఉన్న 9 ధాతువులు ఏంటో చెప్తున్నారు. త్వగశృంగ్మాంసమేదోస్తి ధాతవ శక్తి మూలకాహ మజ్జా శుక్ల ప్రాణ జీవధాతవ శివ మూలకాహ. ఇందులో మనం చెప్పుకుంటున్నప్పుడు త్వక్ అంటే చర్మము, తర్వాత రక్తము, మాంసము, మేదస్సు, తర్వాత అస్థి, ఈ 5 ధాతువులు చెప్పుకొని ఇంకా 2 ఉన్నాయి మజ్జ శుక్లము, ఎన్నయ్యే 7 ధాతువులు. ఇవి కాక మరొక 2 ధాతువులు ఉన్నాయటండి, అవి ప్రాణ జీవ అని చెప్పబడుతుంటాయి. ప్రాణము జీవ అంటే శ్వాసరూపమైనటువంటిది ప్రాణము, మనలో చేతనారూపమైనది జీవ. చేతనారూప చైతన్యాన్ని అల్లెచ్చండి, చైతన్యానికి చేతనకి భేదం ఉందని చెప్పుకున్నాం. కనుక చేతనారూపమైన జీవము, శ్వాసరూపమైన ప్రాణము, ఈ 2 సూక్ష్మ ధాతువులు ఇవి. కనుక మామూలుగా శరీరంలో ఉండేటువంటి ధాతువులుగా చెప్పేటప్పుడు 7 చెప్పినప్పటికీ ఇవి కూడా ధాతువుల కిందే చెప్తారు. ఇందులో 5 ధాతువులు శక్తి మూలకములు అన్నారు. అవేంటంటే చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, ఇవి వ్యక్తమైన ధాతువులు. కనుక వీటికి శక్తి మూలకములు అన్నారు. ఇక మజ్జ శుక్లము, వాటికంటే సూక్ష్మమైన కొంతమేరకు సరిపోతుంది, ఇవి శివధాతువులట. ఇవి కాక మరొక 2 చెప్పారు ప్రాణ జీవ, ఇవి 4, అవి 5 కలిపితే ఎన్నయ్యే 9. ఇప్పుడు నవావరణ చక్రం ఎక్కడుంది? శరీరంలోనే తీసుకోమన్నాడు. ఇక్కడ ఈ 9 నడిపేది ఒకటి ఉందిటండి, ఈ 9 మూలమైనది ఒకటి ఉందిట. నవధాతురయం దేహో నవయోని సముద్భవ. ఈ శరీరం మొత్తానికి ఏమైంది? నవధాతుమయమైనటువంటిది ఈ దేహం. అలాంటి ఈ 9 ధాతువులు పనిచేయడానికి ఒక ధాతువు పనికొచ్చింది, ఆ ధాతువుని చిచ్చక్తి అంటారు. చిచ్చక్తి చేతనారూప దగ్గరికి వెళ్ళప్పుడు దాన్ని చిద్ధాతువు అని వ్యవహారం కూడా ఇస్తుంది శాస్త్రం మరొక చోట. ఆ చిత్ అనబడేటువంటి పరమేశ్వర చైతన్యం, దానిని దశమీధాతు రేకైవ, దాన్ని 10వ ధాతువు అంటారు. ఈ 10వ ధాతువుకే పరాశక్తి రితీర్యతే, ఈ 10వ ధాతునే పరాశక్తి అంటారు. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా, మిగిలినటువంటి 9 మార్పులు చెందుతాయి కానీ ఇది ప్రధానం. పరాశక్తి అంటే ఇది. కనుక పరాశక్తి ఏది? అది వస్తువు కాదు, ప్రాణము వలె శ్వాస వలె కూడా చెప్పబడదు. కనుక పరాశక్తి అంటే చిచ్చక్తి, మనలో ఆత్మ ఉన్నది ఈశ్వర స్వరూపం, దాని యొక్క శక్తి చిచ్చక్తి. ఆ చిచ్చక్తే విస్తరించి మనలో 9 రూపములుగా నడుపుతూ ఉన్నది, ఇది తెలుసుకోవాల్సింది. కనుక 9 ధాతువులకి మూలధాతు ఆ తల్లి. ధాతువు అంటేనే మూల పదార్థం, మూలానికి కూడా మూలమై ఉంది కనుక చిద్ధాతు ఆవిడ. మిగిలినటువంటి ధాతువులు శరీరంతో పాటు పోతాయి మనకి, కానీ ఈ ధాతువు పోదు, ఈ ధాతువే ఉంటుంది. ఈ ధాతువే వీడిని వాసనారూపంగా తీసుకుని మరొక శరీరంలో ప్రవేశింపజేస్తుంది. అసలు 3 శరీరములు నశించాక వీడు ఈ ధాతువు సాయంతోనే పరతత్వంలో లీనమవుతున్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక మహాప్రళయ సాక్షినిగా ఉండే ధాతువు ఇది. మహాప్రళయంలో ఇదివరకు చెప్పుకున్న సర్వధాతువులు పోతున్నాయి, కానీ ఈ శక్తి మాత్రం ఉంటుంది. అందుకు ఇప్పుడు స్పష్టమైపోయింది కదా పరాశక్తి అంటే ఏమిటో. అందుకు అసలు ఆ ధాతువును తెలుసుకుంటే ఆ ధాతువు వల్లే మిగిలిన 9 ధాతువులు నడుస్తూ ఉన్నాయి, అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. కనుక 9 ధాతువుల్లో ఉన్నది ఈ ధాతువు యొక్క శక్తే, అందులో సందేహం లేదు. కానీ 9 ధాతువులు సమయానుగుణంగా లయించిపోయినా ఈ 10వ ధాతువు మాత్రం ఉంటుంది. అదే అసలైన చిత్స్వరూపము. మనలో ఉన్నటువంటి చిచ్చక్తి చిదేక రసరూపిణి అని చెప్పబడుతున్న తల్లే పరాశక్తి. కనుక దశమీధాతు రేఖైవ పరాశక్తి రితీర్యతే అని పరాశక్తి నామానికి ఇచ్చిన నిర్వచనం. ఇవన్నీ కూడా శాస్త్రీయమైన అర్థములు ఒక్కొక్కదానికి. అదేవిధంగా ఎస్య పదార్థస్య యాయాశక్తి రుదాహృత సాసా విశ్వేశ్వరీదేవి శక్తి సర్వా మహేశ్వరీ అన్నారు. సృష్టిలో ఏ పదార్థం చూసినా దానికో శక్తి ఉంది కదా. కనుక ప్రతి పదార్థంలో ఒక శక్తి ఉన్నది. అలా ప్రతి పదార్థంలో ఉన్న శక్తే అమ్మవారు. ఇలా సర్వ పదార్థగత శక్తి యొక్క స్వరూపమే గౌరీం విదుర్భుదాహ, ఆ తల్లినే గౌరీ అంటారు అని పరాశక్తి అనే మాటను ఇక్కడ ఇంత చక్కగా ప్రతిపాదన చేశారు. ఇప్పుడు పరానిష్ట, ఇవన్నీ గట్టి గట్టి మాట్లాడి చిన్న విషయములు కాదు. పరానిష్ట, పరానిష్ట అనే మాట అసలు సామాన్యమైనదా? నిష్ట అంటే ఏమిటి? సాధారణంగా కుదురుగా ఉండడాన్ని నిష్ట అని లోకంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. మరి పరానిష్ట అంటే అసలు కుదురుగా ఉండడం మనకు చేతనమునా? మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు ఎందరో మహానుభావులు. ఎంత గొప్ప సాధకుడండి ఆయన, సాధకుడండి సిద్ధుడు, అందుకే గొప్పగా చెప్పాడు. మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజ ఏమి చేయురా అన్నాడు ఇక్కడ. ఆ మనస్సు నిలపాలట. దేని ఎందు నిలపాలి? దేని ఎందు నిలిపినా గట్టిగా నిలిపితే నిష్ట, కానీ దేని ఎందు నిలపాలో దాని ఎందే నిలిపితే పరానిష్ట. ఇది తెలుసుకోవాల్సింది. దేని ఎందు నిలపాలి? పరస్మిన్, పరబ్రహ్మమునందు నువ్వు నిష్టగా నిలుపు. దాని ఎందు ఆ పరమం పరబ్రహ్మమునందు దేన్ని నిలిపోవు? మనోగత చైతన్యం నిలిపోయి కదా. అప్పుడు అందులో నిలిచే ఇంకా మనస్సు ఉందా? కేవలం చైతన్యం మాత్రమే మిగిలింది కదా. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ నిష్ట కుదిరితే తెలుస్తుంది. నిష్ట కుదిరితే తెలుస్తుంది. ఆ నిష్ట కుదిరినప్పుడు ఆ చైతన్యమే ఆ పరము అని తెలిసిన స్థితి ఏర్పడుతుంది. ఆ పరానిష్ట అనే మాట ఇంత గొప్ప మాట. ఇవన్నీ శాస్త్రీయ శబ్దములు గనక ప్రతిదానికి శాస్త్ర సహాయం తీసుకుంటూ అక్కడ ఏం చెప్పారో చెప్తున్నాం ఇక్కడ. అంతేగాని పరాశక్తి అంటే అందరికీ మూలమైన శక్తి అని ఒక్క మాట చెప్తే అయిపోయింది. కానీ 9 ధాతువులు చెప్పి 9 ధాతువులకి మూలమవుతూ వాటికి అతీతంగా ఉన్నటువంటి ధాతువు దీనికే హాని క్షయము ఇత్యాదులు లేవు అని చెప్పడం శాస్త్రీయమైన నిర్వచనం. అలా పరానిష్ట అనే దానికి ఒక శాస్త్రీయమైన నిర్వచనం కనిపిస్తుంది మనకి. అది ఎలా వస్తుందో చెప్తున్నారు చూడండి. పరానిష్ట ఎంత సులభంగా వస్తుందో ఇలా చేస్తే, కానీ అది చేయడం సులభం కాదట. అది చేస్తే సులభం, అది చేయడం సులభం కాదు. ఇక్కడ అదేమిటంటే శాస్త్రాచార్యోపదేశై, మొట్టమొదటగా ఆచార్యోపదేశము ద్వారా శాస్త్రాన్ని పొంది. అంటే ఆచార్యుడు నోటుకొచ్చింది ఉపదేశిస్తే మరి వారు ఆచార్యుడు కాడు. కొంతమంది వచ్చి ఇవన్నీ పాతబడిపోయండి, నేటి కాలానికి మేము కొత్త ఒక కల్ట్ని తెచ్చామండి అంటాడు. అప్పుడు అనేక మంది చెప్పుకున్నాం, కొత్త కల్ట్ తెచ్చారంటే కొంప ముంచారని అర్థం. కొత్త కల్టులన్నీ కొంప ముంచుతాయి. ఆ సంప్రదాయ మార్గం ఒక్కటే మనకు కావలసింది. అందుకే అది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ఎవడు ఉపదేశిస్తాడు? వాడు ఆచార్యుడు. వాడు ఆచరిస్తూ మన చేత ఆచరింపజేస్తే ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్య, అతన్ని ఆచార్యుడు అంటున్నాం. అందుకు శాస్త్రాచార్యోపదేశై తర్కై శాస్త్రానుసారిభి, ఎంత గొప్పగా మాట చెప్పాడు చూడండి. గురువు చెప్పినటువంటి ఉపదేశాన్ని తీసుకుని శాస్త్ర సమ్మతమైన తర్కంతో విచారణ చేసి, ఆ తర్కంతో విచారించి అంటే అది కావలసినంత మన దగ్గర తర్కం, శాస్త్ర సమ్మతమైన తర్కం. అందుకే వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనిష్ఠీయతాం అని చెప్పినప్పుడు శంకర భగవత్పాల్ వారు అక్కడ ఆ శృతిమతస్తక్కోనుసంధీయత అని చెప్పాడు. వేదసమ్మతమైన తర్కాన్ని అనుసంధానం చేయని. అందుకు శాస్త్రాన్ని గురువు ద్వారా తీసుకుని విచారణ చేయాలట. విచారణ చేస్తూ చేస్తూ ఉంటే సర్వసాక్షిత ఆత్మానం సమ్యక్ నిశ్చిత్య సుస్థిర, అప్పుడు ఈ శరీరతత్వాన్ని నుంచి ఆ నేనును వేరు చేయడం చేతనవుతుంది రండి. నేను శరీరాన్ని, నేను ప్రాణాన్ని, నేను బుద్ధిని, నేను మనస్సుని అనుకునేటటువంటి అజ్ఞానపు నిలుకడ నుంచి వెనక్కి మరలి స్వాత్మనోన్యతయా భాంతం సమస్తమ విశేషత, అప్పుడు తెలుస్తుంది ఆ నేనుకు మూలమైన చైతన్యం విశ్వమంతా వ్యాపకమై ఒకటే ఉన్నది అని తెలుసు. స్వాత్మమాత్రతయా బుద్ధ్వా పునఃస్వాత్మానమద్వయం శుద్ధం బ్రహ్మేతి నిశ్చిత్య స్వయం స్వానుభవేనిచ. అందుకు శుద్ధ బ్రహ్మము అంటే మాయా వికారము ఏమీ లేని శుద్ధ బ్రహ్మమే నేను అనే స్థితికి వచ్చి అందులో నిశ్చయం లభించాలట. ఒక్కొక్కప్పుడు శాస్త్రం చెప్తున్నప్పుడు, తర్కం ఉపయోగించినప్పుడు, శ్రద్ధగా వింటున్నప్పుడు, ఎప్పుడు అది శ్రద్ధగా వింటున్నప్పుడు, మళ్ళీ గట్టిగా విచారణ చేసినప్పుడు నిజమే నేను శుద్ధ బ్రహ్మమును అనిపిస్తుంది. కానీ అది నిలబడాలట. ఆ నిలబడి నిశ్చయంచ స్వచిన్మాత్రే విలాప్య అవిక్రియే అద్వయే విలాపనంచ, ఎంత గొప్ప క్రమం చూపిస్తున్నాడండి. ఆ అద్వయమైన పరతత్వాన్ని తెలుసుకుని ఇంతవరకు మనం ఏవేవైతే అనుకున్న ఉపాధులు, ఆ ఉపాధుల యొక్క చైతన్యాన్ని అందులో లయం చేసేసి ఆ స్థితిలో బుద్ధ్వా కేవల రూపత, అప్పుడు కేవల స్థితి అదే చిదానంద రూప శివోహం. శివోహం ఇంకో చోట అంటారు చిదానంద రూప శివ కేవలోహం, కేవల ఇంకేమి లేదు అదే నేను అని స్వయం తిష్టేదయం సాక్షాత్ బ్రహ్మవిత్ ప్రవరో మునిహి. అప్పుడు ఆ స్థితిలో నిలిచిపోతాడవడు బ్రహ్మవేత్త. ఈదృశీయం అలా నిలిచిపోయిన స్థితిని ఈదృశీయం పరానిష్ట శ్రౌతి స్వానుభవాత్మిక. అది పరానిష్ట శబ్దానికి నిర్వచనం ఎంత శ్లోకం అంట. కనుక పరానిష్ట ఏంటి, ఉపాధి తాదాత్మ్యములన్ని విడిచిపెట్టి స్వచైతన్యము శుద్ధ బ్రహ్మమే అని తెలిసిన స్థితిని పరానిష్ట అంటారు. అక్కడ తెలిసిన అనే జ్ఞానము శుద్ధ బ్రహ్మము వేరు కాదు, ఆ తెలివియే బ్రహ్మము అని తెలుస్తున్నది. ఇప్పుడు ఆ శుద్ధ బ్రహ్మ స్థితి ఏది, పరానిష్ట అది. ఇక్కడ ఈ పరానిష్ట అనే దానికి తేట తెలుగులో, నాటు తెలుగులో నారాయణ దాస్ గారు చెప్తున్నారు చూడండి ఎంత గొప్పగా, కల మెలకువ కూర్కి కానియున్కి అన్నారు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్పారు ఇది, కల మెలకువ కూర్కి కానియున్కి. కల మెలకువ కూర్కి అంటే తెలిసిపోయింది కదా, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు కానియున్కి అంటే తురీయ భూమిక. అక్కడ తురీయం అనేది చెప్పుకున్నాము, ఇక్కడ పరానిష్ట అది అంత చక్కగా చూపించాడు. ఇంకా ఆ స్థితిలో ఇసుమంతయైన మనకు అజ్ఞానం అనే అవస్థ ఉంటుందా ఏది, ఆ స్థితిలో అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది, కేవల జ్ఞానం మాత్రమే. అక్కడ ఇప్పుడు విచారణ దశలో కొంత ప్రపంచం కొంత పరమాత్మ దీన్ని వదిలించుకునే ప్రయత్నం చాలా యాతన పడుతూ ఉంటాం మనం. కానీ సిద్ధస్థితికి పరానిష్టాస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రహ్మచైతన్యం తప్ప మరేమీ లేదు కదా. అప్పుడు సాలిడ్ మిగిలింది ఏది, బ్రహ్మచైతన్యం సాలిడ్ ప్రజ్ఞాన ఘనరూపిణి. ఆ సాలిడ్ అనే మాటనే ఇక్కడ ఘనరూపిణి అని చెప్తున్నాం, ప్రజ్ఞాన ఘనం. ఈ ప్రజ్ఞాన ఘనం అనే మాట సామాన్యం కాదు, ఉపనిషత్ ప్రతిపాద్యం ఇది. అందుకే శ్రీ విద్యలో పూర్ణ దీక్షకు వెళ్ళినటువంటి వారికి మహావాక్యాలు ఉపదేశిస్తారు. ఎందువల్ల, అదొక సన్యాసమే, సామాన్యం కాదు, అదొక సన్యాసమే. అది వాడి వేషభాషలు యతీశ్వరుడు వేయకపోయినా ఆ దీక్షలో పంపించారెప్పుడో ఇంక నువ్వు విచారణశీలుడివై స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అనేటువంటి తత్వంలో వెళ్ళిపోవయ్యా అని. కనుక లలిత ఎవరు, స్వాత్మ ఏవ, అది ఆ స్వరూపమేది ప్రజ్ఞాన ఘనం. కేవల జ్ఞానం మాత్రమే, అవిద్య లేశ సంస్కార స్పర్శ కూడా లేదండి, అవిద్య లేశ మాత్రం కూడా లేదు, పూర్ణ జ్ఞానస్వరూపము అదే ప్రజ్ఞాన ఘన రూపిణి. అది ఇక్కడ ఈ ప్రజ్ఞాన ఘన తత్వమే మనలో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో సాక్షిగా ఉంటుందిట. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందరికీ తెలుసు, ఇది అష్టోత్తర శతనామాలు కూడా చదువుంటారు. ఇవాళ పొద్దున్న ఇక్కడ కుంకుమార్చన చేసినప్పుడు కూడా చదివారు. కుంకుమ వేసిన వాళ్ళందరూ గుర్తుందా, కుంకుమ గుర్తుంది, ఈ నామం కూడా అన్నారు, నాకు వినపడింది అక్కడ మేడ మీద. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందరికీ తెలుసు, సాక్షి, ఆ సాక్షి ఎవరు, అమ్మవారు, ఆవిడని పట్టుకోవాలి. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తుల సాక్షి కోసం కదా మనం వెతుకుతున్నాం, ఆ వెతుకుతున్నప్పుడు అది పట్టుకోవాలి, అది కావాల్సింది. అప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైన స్థితిని అందుకోవాలి. అందుకే కళ మెలకువ కూర్పు కనిపెట్టు తెలివి అన్నాడు ఇక్కడ నారాయణ దాస్ గారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి, కళ మెలకువ కూర్పు అంటే సుషుప్తిని అర్థంలో వాడారు, వీటిని కనిపెట్టు తెలివి, వీటిలో సాక్షిభూతంగా ఉన్నటువంటి తల్లి. ఆ సాక్షి అర్థమైతేనే మహాప్రళయ సాక్షిని అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ నామాలు ఎందుకు చెప్పారు అర్థమవుతుంది, తురియ స్థితి మహాప్రళయం. ఐదవ యునికి అయి అలరాలు వేర్పు అని వివరించారు ఇక్కడ, ఆ స్థితి అది. అందుకు అటువంటి ఆ తల్లి ప్రజ్ఞాన ఘనరూపిణి, ఇది దీని యొక్క ప్రధానమైన స్వరూపం. మధ్వీపానాలస తర్వాత మాట ఇది. మధ్వీపానాలస అంటే వెంటనే నిఘంటు అర్థం తీసుకొచ్చి, మాధ్వి అంటే మత్తును కలిగించేటువంటి ఒకనొక పానీయం, ముఖ్యంగా ద్రాక్షాసవము అని దీనికి నిఘంటు అర్థం. అంటే ద్రాక్షారసంతో చేసిన మత్తు పానీయం, ఆ మత్తు పానీయం తాగి దానితో అలసగా ఉందిట. అంటే ఆ మదమెక్కి ఉండడాన్ని అలసత్వము అంటారు అక్కడ. ఆ అలసత్వంతో అంటే ప్రపంచం పట్టకుండా ఒక పారవశ్య భావంతో ఉందిట. ఎందుకు ఆ పారవశ్యం వచ్చింది, మాధ్వీపానం వల్ల. కొంతమంది మాధ్వి అంటే ఇప్పకల్లు అని కూడా చెప్తూ ఉంటారు, కానీ ఇప్పకల్లు కావచ్చు ద్రాక్షారసం కావచ్చు, అది పానం చేసి అమ్మవారు అలసగా ఉన్నట్ట, కనుకనే అది పెట్టాలి అమ్మవారికి అని వెంటనే తయారైతే అది మహాదోషం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ అర్థంలో తీసుకోకూడదు. ఒకవైపు ప్రజ్ఞాన ఘరూపిణి పరానిష్ట అని అద్భుతమైన ఉపనిషత్ ప్రతిపాద్యమైన శబ్దములు వాడి వెంటనే ఇప్పసారా తాగి మత్తెక్కిన దానా అని అంటారండి ఎవరైనా. ఒకప్పుడు శ్రీవిద్యని వామాచార పరాయణులు కొంతమంది ఆ విధమైన మార్గంలోకి తీసుకొచ్చారు. మకార పంచకమని తీసుకొచ్చి మద్యము ఇత్యాదులు, మత్స్యము మాంసము ఇత్యాది సభలో చెప్పుకోలేనటువంటి విధానములు ఉన్నాయి. అయితే ఇవన్నీ వామాచారం, వాటి వల్ల పరమార్థం లభించదు. అమ్మవారిది సమయాచారం, అది తీసుకొచ్చి మొట్టమొదటిగా వామాచారుల సంకెళ్లలో ఉండిపోయినటువంటి శ్రీవిద్య శుద్ధమైన బ్రహ్మవిద్య అని తెలుసుకుని దాన్ని తిరిగి ఉద్ధరించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులు వారిది తెలుసుకోవాల్సింది. వారికి ఆ మార్గాన్ని నిర్దేశించినటువంటి వారు ఎవరు? కొందరు అంటూ ఉంటారు ఆదిశంకరుడు శ్రీవిద్యోపాసన చేశారా, అంత ఉపనిషద్ భాష్యం రచించినటువంటి వారు, అందుకే సౌందర్యలహరి ఆయన రాశారో లేదో డౌట్ అండి అని తయారవుతాడు. వీళ్ళని ఏకదేశ పాండిత్యం అంటే వాళ్ళ ఉపనిషద్ భాష్యం తప్ప మరేమీ చదవలేదు కనుక అది చదివి ఇవన్నీ ఉపాసనలండి మంత్రశాస్త్రం ఇవన్నీ అనవసరం అన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కొంచెం పూర్వాపరాలు చూస్తే శంకర భగవత్పాదుల యొక్క పరమ గురువులు గౌడపాదులు వారు శుభగోదయ స్తవమని అత్యద్భుతమైన రచన చేశారు. అదే శైలిలో సౌందర్యలహరి నడిచింది. అందుకు ఇది కూడా పరంపరగానే శంకరులు తీసుకున్నారు. ఆయన ఈ వామాచారుల సంకెళ్లలోంచి ఉన్నదాన్ని తీసుకొచ్చి సంస్కరించి ఇది సమయాచారం అని చూపించారు. ఆ సమయాచారం అని చెప్పడానికి ప్రమాణం ఏంటి అంటే లలితా శాస్త్రమే ప్రమాణం పూర్తిగా. అడుగడుగున సమయాచార తత్పరాన్ని చెప్పడమే కాకుండా పరానిష్ట ఇవన్నీ వాడుతున్నారు. అందుకే ఈ పదములు అర్థం చేసుకునేటప్పుడు వేద వేదాంత సహాయం తీసుకోవాలి. ఇలాంటి మకారంతో ఉన్నటువంటి ఈ సంప్రదాయం శంకర భగవత్పాదుల వారు అంతం చేసి తర్వాత అలాగ క్రమంగా కొనసాగుతూ మన పీఠముల ద్వారా రక్షింపబడుతూ వస్తున్నది. అలాంటి శంకరపీఠ పరంపరకు చెందినటువంటి ఒకనొక సత్సంప్రదాయాన్ని ఈ గుంటూరులో నెలకొల్పినటువంటి మహానుభావులు శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి వారిని ఒక్కసారి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు పేరున్నది కళ్యాణానంద మాంతాచార్యులు వారు అని, మా అంతాచార్యులు వారు అని. ఈ మకారములన్నీ అంతం చేశారు ఆయన ఇక్కడ, అందుకు మాంతాచార్యుల వారని ఆయనకు మరొక పేరు. ఇది శుద్ధమైనటువంటి శంకర సంప్రదాయాన్ని తిరిగి ఉద్ధరించారు. అందుకు ఇప్పుడు మనం మధ్వీపానాలస అనే మాటకు అర్థం ఇప్పుడు వెతుక్కోవాలి. మీరు రెండు కాదన్నప్పుడు నిఘంటు పక్కకు పెట్టేయాలి కదా, పక్కకు పెట్టక్కర్లేదు. దీని ఛాందస ప్రయోగం అంటారు దీన్ని. ఛాందసము అంటే వేదశబ్దం ఇది. మధువాతారుతాయతే మధుక్షరంత సింధవ మంత్రం అనేది. అక్కడ మాధ్వీర్గావో భవంతున అక్కడ వాడారు మాధ్వీ శబ్దం, వేదంలో పట్టుకోవాలి ఇక్కడ. అందుకు ఎలా అన్వయించుకోవాలో చూడాలి. మాధ్వీర్గావో భవంతున అంటే ఆవులు మాకు మధువులిచ్చుగాక, మధువులిచ్చునుగా ఉండుగాక అని. అంటే ఆవులు మనకు మధువు ఇవ్వాలంటే క్షీరం ఇవ్వాలి. ఆవులు అంటే ఇక్కడ గోవులు అనగా వేదవాక్యములు. ఇది వేదవాక్యములు మాకు మధువునివ్వుగాక అంటే మనకు ఆనందకరమైనటువంటి స్థితిని ఇచ్చుగాక. ఇది దాని యొక్క అసలైన అర్థం. ఇప్పుడు మాధ్వి అంటే ఇప్పుడు ఏం తెలిసింది? గావహ అన్నప్పుడు వేదవాక్యములు, ఇక్కడేంటి వేదాంత వాక్యములు. వేదాంత వాక్యముల వల్ల కలిగిన జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల కలిగిన ఆనందం అనే మధువు. మధువు అంటే తీయదనమండి, తీపి. తీపి అంటే ఆనందం. ఇది ఏది ఆనందమో దాన్ని తీపనాలి. ఒక్కొక్కటి తీపి ఆనందం కాదు, మహాప్రమాదం అది కొన్ని విషయాల్లో. కనుక ఆనందాన్ని తీపందం, కానీ తీపిని ఆనందం అనద్దు. ఒక ఆయన పాపం వాడికి తీపి పదార్థం వేయబోతే వద్దొద్దు అన్నట్ట, ఎందుకంటే బతుకు తీపి ఉంది కనుక ఈ తీపి తినట్లేదండి అన్నట్టండి. అది గొప్పగా చెప్పాడు వాడు. బతుకు తీపి ఉంది వాడికి, అందుకే ఈ తీపి తినట్లేదు. ఆ తీపి తింటే బతుకు ఉండదు అది. అందుకు అదొక తీపి ఉన్నది సృష్టిలో. బతుకు తీపి అనే ఒక మాట ఉన్నది, ఎంత వ్యవహారం చూడండి. కనుక తీపి అనే శబ్దం లోకంలో దేనికైనా ఆనంద పదంగానే మనం వాడుతుంటాం. శ్రవణానికి మధురంగా ఉందండి అని, చెవికి మధురంగా ఉందంటే తీపే అక్కడ. అంతేగాని నాకు షుగర్ ఉంది కనుక మంచి శబ్దం విన్నంటామా? అది ప్రమాదకరం కాదు, ఆనందకరం అని అర్థం ఇక్కడ. కనుక తీపి అంటే ఏమిటి? ఆనందం. కనుక మాధ్వి అంటే ఇప్పుడు అర్థమేమైంది? జ్ఞానము వల్ల కలిగినటువంటి ఆనందం. ఈ దీని పేరే బ్రహ్మానందం, సచ్చిదానందం. ఈ బ్రహ్మానంద పానము అంటే అనుభవం. బ్రహ్మానంద అనుభవం వల్ల వచ్చిన పారవశ్య స్థితే మాధ్వీపానాలస. ఇది దీని యొక్క అర్థం. బ్రహ్మానంద పారవశ్యంలో అమ్మవారు ఉన్నారు. ఎప్పుడు ఆవిడ స్థితి బ్రహ్మానంద స్థితి. లోకంతో ఏం పట్టుకున్నా దీని బ్రహ్మానందం లేదు. ఇది బ్రహ్మానందం తప్ప ఇంకోటి లేదు. మనం చెప్పుకున్నాం ఇది బ్రహ్మానందం జడానందం, అది బ్రహ్మానందం చిదానందం. కనుక చిదానంద బ్రహ్మానంద పారవశ్య స్థితి మాధ్వీపాన అలస. ఇక్కడ బాహ్య విషయ వైముఖ్యం అన్నారు. ఇక్కడ అలస శబ్దానికి అర్థం అంటే బాహ్య విషయములతో ఇంకా విముఖత్వం, దాని పట్ల పట్టదు. చూడండి, బాగా మత్తు పట్టిన వాడికి బయట ఏం జరుగుతుందో అసలు ఏమీ తెలియదు. అలాగే బ్రహ్మానంద పారవశ్యానికి వెళ్ళిన వాడికి బహిర్ముఖ దృష్టి ఉండదు. అదే అలస అనే మాటలు ఉన్నటువంటి అర్థం, మాధ్వీపాన అలస. అలాంటి అలసా స్థితి ఇవాళండి రేపు పోయింది కాదు, రేపుడు ఉంటుందట. అందుకే మత్తా అన్నారు ఇక్కడ. మత్తా అంటే మదము, మదమిక్కుట అంటే పారవశ్యము. ఇదే అర్థం, నీకు సరియైన అర్థం ఇదే. అంతేకాదు మత్తా అనే శబ్దం బాగా ఆలోచించవలసిన ఒక అద్భుతమైన శబ్దం. మత్ ప్రత్యయం అని అంటారు. మత్ ప్రత్యయం అంటే అహంకారం, అహం అనేదాన్ని తెలుస్తుంది. అందుకు మత్త అంటే అహం రూపిణి, అహం రూప బ్రహ్మముగా ఉన్నది, అహం బ్రహ్మాస్మి అనే స్థితిని తెలియజేస్తున్నట్టు మాట ఇది. ఇప్పుడు అహం కదా మత్త అన్నప్పుడు ఏమైంది, అహం రూప స్వరూపాన్ని తెలియజేస్తున్నది. మత్త అంటే పారవశ్యం అనొకటి, అహం బ్రహ్మాస్మి అనే స్థితి. నేనే బ్రహ్మం అంటే ఎంత బాగుంటుందండి, నేనే రాజునంటేనే ఇంత మదం వస్తుంది, నేను సంపన్నుడంటేనే ఇంత మదం వస్తుంది, నేనే బ్రహ్మం అనే స్థితి ఇంకెంత మదంగా ఉంటుంది. ఈ మదం ప్రమాదకారి, ఆ మదం ఆనందకారి. ఆ మదం ఎంత బాగుంటుంది, నేనే బ్రహ్మం అనే స్థితి, అహం బ్రహ్మాస్మి స్థితి. అక్కడ అహం అనే స్థితి మత్త అనే దాని నుంచి మనం స్వీకరించవచ్చు. అలానే అహం అనే మాటకు వద్దాం. ఇప్పుడు మొదటి అక్షరం ఏంటి, ఆ, తర్వాత అక్షరం హ. ఈ రెండింటినీ తీసుకుంటే అక్షరాల్లో మొదటి అక్షరం అకారం, చివరి అక్షరం హకారం, ఆ అహ, మధ్యలో మిగిలిన అక్షరములన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పక్కన ఒక నాదం పెట్టాలి మనం, అని పెట్టాలట. ఆ హం అహం 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 అంటూ ఉంటే అది మంత్రం అంట కనుక. ఆ అహా మధ్యలో ఉన్నవన్నీ ఏమిటి, అక్షరాలు. అక్షరాలన్నిటి కలిపేమంటారు, అమ్మ రూపం అంటారు. అన్నీ అహంలోనే ఉన్నాయండి, అన్నీ దేంట్లో ఉన్నాయి, అహంలోనే ఉన్నాయి. కనుక నువ్వు ఏ మాటలు చెప్పు, ఏ విషయాలు చెప్పు, అక్షరాలతోనే చెప్తావు కదా. కనుక మాటకు దొరికేవి విషయములు, అంటే అక్షరాలకు దొరికేవి. కానీ అక్షరాలన్నీ దేంట్లో ఉన్నాయి, అహంలో ఉన్నాయి. కనుక విషయ ప్రపంచం అంతా దేనిలో ఉంది, అహంలో ఉంది. ఆలోచించుకోండి. కానీ అహం లోపల ఉన్నవేమిటి, అక్షరములు. అక్షరములకు ఏమంటారు, మాతృకావర్ణములు. తర్వాత నామం మాధ్వీపానాలస మత్త మాతృకావర్ణ రూపిణి, ఇది తర్వాత మాట వెళ్ళవలసినది. కనుక ఆవిడెవరు, మాతృకావర్ణ రూపిణి. ఇది అహమిత్యైవ విభావయే భవాని అంటే ఇంత లోతుందండి. మీకు మొట్టమొదటి కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు నేను భవానీని అహం అని అంటాను అని అంటాం, అది కూడా అర్థం చేసుకో. ఆ మాట కూడా మనకు అర్థం, ఎప్పుడు ఇంతకాలం పూజ చేసి ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా. అరుణాం కరుణాతరంగితాక్షి ఇన్ని మాలు చదివేం కదా, ఇలా నిలదీస్తున్నాను నేను అనుకోవద్దు. ఎప్పుడైనా ఇలాగే తిడతాడండి అనద్దు దయచేసి. మరి కూర్చోబెట్టిన వాళ్ళకి చెప్పడానికి వచ్చాను కనుక చెప్పించాల్సిన బాధ్యత అమ్మది కనుక ఇలా తప్పదు. మరి ఇన్నాళ్ళు అరుణాకరుణాతరంగితాక్షిని చదివేం కదా, ఏమిటి చదువుతున్నామని అనిపించిందా. అరుణాకరుణాతరంగితాక్షిమని అహం నేను ఇతి విభావయే భవాని, ఇలా భవానీదేవిని అరుణాకరుణాతరంగితాక్షిని భావిస్తున్నాను. ఇది మొదట అర్థం అండి. ఆ తల్లిని అహమితి విభావయే, ఆ తల్లినే అహం అని భావన చేస్తున్నాను, అదే నా లోపల అహం రూప చైతన్యము. ఇది గ్రహించుకోవాల్సిన ప్రధానమైన అర్థం. అంటే అహమిత్యే విభావయే భవాని ఎక్కడికి తీసుకుపోయింది, భవానీ శబ్దమే గొప్ప భావం. అది మనం సౌందర్యలహరిలో భవానీత్వం దాసే దగ్గర చాలా వివరంగా చెప్పుకున్నాం. అందుకే భవానీ శబ్దం అంటే మళ్ళీ భవానీ భావనగా మీ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. అందుకు భవానీదేవిని అహమితి విభావయే, అహమని భావన చేస్తున్నాను. అహమని భావన రెండు రకాలు, నేను అనే చైతన్య అమ్మవారును, ఒకటి సర్వాక్షరములు అమ్మ రూపమే అని భావన చెయ్యుట, శ్రీ విద్య అనగా మాతృకావర్ణ భావనయే. ఇది ప్రధానంగా తెలుసుకుంది. అక్షరములే అమ్మవారు, అక్కడ అడుగు అడుగున అదే చెప్తున్నాడు. పరిశీలించండి మొత్తం మొన్న విశుద్ధి చక్రనయా రక్తవర్ణ త్రిలోచన గుర్తు తెచ్చుకుంటే విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చెప్పిన 50 అక్షరాలు అమ్మవారే అయితే అక్కడ తిరిగే ప్రాణమంతా 50 అక్షరాల మీద ఆధారపడింది కదా. ఈ 50 అక్షరాల సమిష్టి రూపం సహస్రారంలో అమ్మ రూపమే ప్రకాశిస్తున్నది. కానీ 50 అక్షరాలుగా విచ్చుకుని అమ్మ ఈ శరీరాన్ని ప్రసరింపజేస్తున్నది. కనుక ఆ తల్లిని తెలుసుకోవాలంటే 50 అక్షరాలను ఉపాసన చేయడమే ప్రధానమైన విద్య. అందుకే దానికి కుండలు నీకు ముడిపెట్టి మొత్తం వివరణ అంతా కూడా అక్షర ఉపాసన. అందుకే భారతీయ సంస్కృతిలో అక్షరాలకి చాలా ప్రాధాన్యం ఉందండి, చాలా జాగ్రత్తగా. అందుకే మొట్టమొదట అక్షరాభ్యాసం నాడు దిద్దించుతారు. ఎందుకు, ఆ దిద్దించేటప్పుడు మాటి మాటికి అనిపించి మరీ దిద్దిస్తారు. అదేదో ప్రాక్టీస్ కోసమో వాటి కోసమో కాదు, అక్షరాది దేవతలు అనుగ్రహించాలి ఇది తెలిసి అక్షరం అమ్మా అని భావన చేయమని చెప్పారు. ఒక్క అక్షరాన్ని సిద్ధింపజేసుకుంటే దేవతలు కూడా అసూయపడే ఉన్నత స్థితి వస్తుంది అని మాతృకా స్తోత్రం చెప్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ అందుకు ఒక్క అక్షరం సిద్ధింపు, యదేక్షరేక మాత్రేపు సంసిద్ధి స్పర్ధతే నరహ అన్నారు. ఇక్కడ ఒక్క అక్షరం సిద్ధించుకుంటే వాడు గరుడ యక్ష గంధర్వాది దేవతలతో స్పర్ధ, వాళ్ళు వీడిపోయి స్పర్ధ వహిస్తారట, అలాంటి స్థితికి వెళతారట. అక్షరం సిద్ధించుకోవడం అంటే చిన్న విషయం కాదండి. కాలక్షేపపురాయుళ్ళకి కాకుండా అమ్మవారిపై భక్తున్న వాళ్ళందరికీ పనికొస్తుంది. దీనికి బాగా తలపాగి పండిన వాళ్ళకి, పండితులకి అర్థమవుతుంది అనుకోవద్దు. అసలు వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే ముందే లాక్ పడుతుంది వాళ్ళకి. కేవలం అమ్మపై భక్తి ఉంటే చాలు. ఇది కేవలం తెలిసిన వాళ్ళకో మేధావులకో చెప్తున్న సబ్జెక్టు కాదు. అమ్మపై కపటం లేని భక్తున్న వాళ్ళకి ఇందులో ప్రతి నామం అర్థమవుతుంది. ఎవరికి, కపటం లేని భక్తికి. అంతేగాని నేను ఇది అడ్డం పెట్టుకునేవో కాలక్షేప కబుర్లు చెప్తే అది తప్పు. అందుకే మాటి మాటికి ఒక సీరియస్ విషయం వచ్చేటప్పుడు కొంచెం ఇలాంటి ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వస్తుంది. అక్షరములన్నీ అమ్మనుకో, ఒక్క మాట చాలదండి. అది చిన్నప్పుడు చూపిస్తున్నారు అక్కడ చేయించి ఒక్కొక్క అక్షరాన్ని కూడా అలా చేయించి, పైగా మాతృకా క్రమంలోనే దిద్దిస్తున్నారు మనకి. ఎలాగైతే మహేశ్వర సూత్రములు వచ్చాయో, ఆయువు అరువులు ఎలా వచ్చాయో అదే క్రమంలో మనం దిద్దుకుంటూ ఉన్నాం. అకారం నుంచి క్షకారం వరకు అక్షరక్రమం, క్ష సంయుక్తాక్షరం గనక హకారంతోనే మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం నిజానికి. కనుకనే ఈ 50 అక్షరాలే తల్లులు. ఇది చిన్నప్పుడు దిద్దు వదులుకోవడం కాదు, బ్రతకంతా దిద్దుకోవాల్సిందే. ఇది గొప్ప విషయం. ఉపమన్యు మహర్షి మొత్తం ఈ 50 అక్షరాలకి సంబంధించి ఒక అద్భుతమైన శాస్త్రం రచించాడు. మహేశ్వర సూత్రాలకి భాష్యం అది, అయి ఉన్నరులు క్యేవో వీటికి భాష్యం అండి. అది వినే ఓపిక చెప్పే తీరిక ఉంటే అదొక పెద్ద సబ్జెక్ట్. అది మొత్తం వ్యాఖ్యానం. వ్యాఖ్యానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఈ ఉ ఉదాహరణకి చెప్తున్నా, ఆ అంటే తెరుచుకుందిట, ఆ తెరుచుకున్న దాని నుంచి శక్తి వెలువడుతుంది. శక్తి ఈ కారంగా వస్తుంది కదా, ఈ అని విచ్చుకుని వస్తుంది. ఆ క్రమం చూపిస్తున్నాడు. ఆ సృష్టి స్థితి లయలు అకారం నుంచి ఎలా వచ్చాయన క్రమం చిట్ట చివరి వరకు చూస్తే విశ్వ నిర్మాణ విజ్ఞానం అంతా అకారం నుంచి అహకారం లోపల దాగి ఉందిట. ఏమి ఋషులు, ఏమి భారతదేశం అండి. అక్షరాల్లో ప్రపంచ రహస్యాన్ని పెట్టేశారు మన వాళ్ళు. మొట్టమొదటివి తెలియ ముందు దిద్దుకో దిద్దుకో దిద్దుకో, తర్వాత ఎప్పుడో నెమరు వేసుకో. ఆ స్థితి రావాలి. అందుకే భారతీయ సంస్కృతిలో చదువు అంటేనే భగవత్ స్వరూపం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ చదువు వేరు ఈ చదువు వేరు అనేది తర్వాత వచ్చే నాగరికతలు, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాగా. కానీ భారతీయ సంస్కృతిలో ఒకదానికోట అనుబంధం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అక్షరాది దేవత అమ్మవారు. ఏవి మనం చదువుకున్నా, ఏ శాస్త్రం చదువుకున్నా అక్షరాలతోనే పదాలు వాక్యాలు శాస్త్రాలు తయారవుతాయి. ఆఖరికి బ్రహ్మ విద్య అయినా నామరూపాలకు అందదండి అని చెప్పాలన్నా నామంతోనే చెప్పాలి, అంతే కదా. మాటలకు దొరకదు అని ఒక ఆయన అన్నాడు. ఈ గురువు కల్ట్ మేము ఒప్పుకోమండి, మీకు ఎవరు చెప్పారండి అని. ఫలానా ఆయన చెప్పారండి, ఫలానా చెప్తే నమ్ముతామంటే మేము ఆయన ఫాలోవర్స్ అండి అన్నాడు వాడు. అవ్వ పేరు ముసలవనన్నా ఫాలోయర్ అన్నా శిష్యుడైనా ఒకటే, పేరు మారింది తప్ప ఒకట్లేదు. ఇవి తెలియక మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అందుకే మాటలకు దొరకదు అనేది కూడా ఒక మాటతో చెప్పాల్సిన సబ్జెక్టే మనకి. అందుకు మాటల సాయమే కావాల్సింది. శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మది గచ్చతి, శబ్దబ్రహ్మములు ఆరితేరిన వాడి పరబ్రహ్మమును పొందగలడు అన్నారు ఇక్కడ. అందుకు వేదాది శాస్త్రములు కానీ, పరానికి పనికొచ్చే వేదాది శాస్త్రములు, ఇహానికి పనికొచ్చే అపరా విద్యలు, ఇవన్నీ కూడా మాతృకావర్ణముల మీద ఆధారపడి ఉన్నాయి కదా. అందుకే అమ్మ, మాతృక అంటేనే అమ్మ. ఇది ఇక్కడ మాతృకావర్ణ రూపిణి అమ్మలు. అక్షరాలన్నీ అమ్మలే, అమ్మే అక్షరాలు, అక్షరాలే అమ్మలు, అమ్మే అక్షరాలు భావన కోసమే మాతృకావర్ణ రూపిణి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వర్ణ అనే మాటకు మరొక అర్థం చూసుకోవాలి. వర్ణం అంటే అక్షరం, వర్ణం అంటే రంగులు కూడా. ఇది తెలుసుకోవాల్సింది. రంగులుట, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు ఉందిటండి. కనబడుతుందా? కనబడుతుంది. చూడగలిగే శక్తి ఉండాలి కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్ణం ఉన్నది. ఆ వర్ణములు ఏమిటో శాస్త్రం చూపిస్తున్నది చూడండి, ఆశ్చర్యపోతాం. స్ఫటికాభాస్వరా ప్రోక్తా స్పర్శా విద్రుమ సన్నిభా యాదయో నవ పీతాస్యుః క్షకార స్వరుణో మత. ఇది మనకు తంత్రసారం అనే గ్రంథంలో చెప్పబడుతున్న వాక్యం. స్వరాహ స్ఫటికాభాహ అన్నారు. స్వరములు అంటే అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడ్డ 16 స్ఫటికపు రంగుతో ఉంటాయట. ఆశ్చర్యం. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టోనోస్కోపీ అనేటువంటి ఒక యంత్రం గురించి సౌందర్యలహరి చెప్పినప్పుడు శ్రీచక్ర విషయమే ప్రస్తావన చేసుకున్నాం. అదే టోనోస్కోపీతో మొట్టమొదటగా ఓం మనమన్నట్టండి ఎవరినో. ఆ ఓం అని అంటూ ఉంటే ఆ శబ్ద చైతన్యాన్ని దానితో ఫోటో తీశారట. అంటే శబ్దానికి కాంతి రూపం ధరించే ఒక లక్షణం ఉంది అని ఊహ కలిగి ఒక సైంటిస్టు ఓం అని అనగానే దానిని తన టోనోస్కోపీతో పట్టి దాని కంప్యూటర్ ప్రింట్ బయటకు తీస్తే ఆశ్చర్యం. ఓం అనే శబ్దం ఎలా వచ్చిందో తెలుసా? 3కి తొండంలా పెట్టి పైన అర్ధచంద్రుడు పెడతామే ఆ రూపం వచ్చింది రండి. ఇప్పుడు చెప్పండి ఇక్కడ అంటే ఏమిటి దీని అర్థం? ఓంకారం ఏ లిపికి చెందింది కాదు, అది దర్శనమిచ్చింది ఋషికి. అది అక్కడ అర్థం. శబ్దం అనగానే దాని కాంతి రూపం దర్శనమిచ్చింది వారికి. అలాగూ ఏ దేవత ఏ రూపాల్లో ఉంటాయని వాళ్ళు నిర్దేశించి మనకు చూపిస్తున్నారు. అందుకే పైన స్వరములు మొత్తం 16 రంగు, వాటి రంగులు స్ఫటిక వర్ణముతో ఉంటాయి అని వర్ణించారు. స్పర్శ విద్రుమ సన్నిభాహ, కకారాదులకి స్పర్శలు అని పేరిట. స్పర్శ అని పేరు ఎందుకు వచ్చిందంటే పైవి తగిలితే కానీ పలకలేం గనక స్పర్శలు. ఇవి విద్రుమ సన్నిబాహ పగడపు కాంతులతో ఉంటాయట. ఇవి కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ. ఇప్పటి వరకు కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ ఐదు వర్గలు. అంటే కవర్గం అంటే కాకాగాఘ, అది ఇంకా తెలుసుకోవచ్చు. ఇవి స్ఫటిక మన పగడములు వలె ఉంటాయట. యాదయో నవ, యాదయో నవ అంటే యా రా లా వా శేష సాహాళ్ళ అక్కడ వరకు. ఇవి పీతాస్యుహు పసుపు రంగుతో ఉంటాయట. ఇవి క్షకారః అరుణోమతః, క్షాకారం అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుందయ్యా అని వివరించి చూపిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని గ్రంథాల్లో వర్ణభేదములు ఉన్నాయి. అంటే వాడు వర్ణాన్ని ఉపాసించినటువంటి స్థితి బట్టి ఆ దేవతలు వేరు వేరు వర్ణాల్లో కూడా కనబడ్డారు. ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నటువంటి ఒకనొక నిర్వచనం మనం తీసుకున్నాం కనుక అక్షరాలకు ఒక వర్ణం ఉంటుంది. వర్ణమే కాదు దేవతాకారాలు ఉన్నాయి. మొత్తం 50 దేవతలు ఉన్నారు. ఆ దేవతల పేర్లు చెప్పుకున్నాం, గుర్తున్నదా? అమృతాది మహాశక్తి సంవృత, కాళరాత్రియాది శక్తి ఔఘవృత, అక్కడ డామర్యాది విరావృత. అక్కడ వివరించేటప్పుడు ఒక్కొక్క అక్షర దేవత పేర్లు అక్కడ వివరంగా చెప్పుకోవడం జరిగింది. అమృత ఆకర్షిణి అని గుర్తున్న వాళ్ళు గుర్తుంది, గుర్తులేకపోయినా బాధ లేదు, విన్నాం కదా ఆ పుణ్యం చాలు. మొత్తానికి అవన్నీ దేవతల పేర్లుట. అది ఊరికిన గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్న ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఏగ, అలా కాదు రాసుకున్నవి. అక్కడ ఆ దేవత లక్షణం బట్టి ఆ పేరు పెట్టారండి. ఇవి ఆలోచించుకోవాల్సినవి. అంతేకాదు వర్ణము దేవత ఆకారం కూడా ఉన్నాయట. ఒక్కొక్క అక్షర దేవత ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది తెలియాలంటే ఆగమ శాస్త్రాల్లో అకార దేవత ఎలా ఉంటుంది విగ్రహం ఉంది, ఆకార దేవత ఎలా ఉంటుందో విగ్రహం ఉంది. అవి విగ్రహములు. ఆ శక్తి స్థానములు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి శక్తి స్థానములు, అకార శక్తి ఆకార శక్తి అంత వివరించుకున్నామే విశుద్ధి చక్రంలో. ఇన్ని మొత్తం 50 కదా, కనుక ఆ కేంద్రములు లెక్క పెట్టుకుంటూ వెళ్తే 50 అక్షాలు ఎక్కడున్నాయి. కనుక శక్తి ఉండే చోటుని ఏమంటారు, పీఠం అంటారు. ఆ పీఠశక్తి అక్కడ ఉందనమాట. ఉంటే శరీరం అంతా శక్తి పీఠాలు కావా? ఇంకా వివరం పంచాశత్ పీఠ రూపిణి దగ్గర ఆలోచిద్దాం. ప్రస్తుతానికి తెలిస్తే చాలు. 50 అక్షర దేవతలు వాటి వర్ణములు ఇవన్నీ ఉన్నాయి. వీటి దేవతల గురించి ఆగమ శాస్త్రంలో విగ్రహం ఆకృతి ఎలా ఉంటుంది, ఆయుధాలు ఎలా ఉంటాయో వాటి వర్ణనంతా ఉన్నది. మనం డాకినీశ్వరిని చెప్పుకున్నాం కానీ చుట్టూ ఉన్న 16 కూడా దేవతలే వాళ్ళు. అక్కడ అక్షరం ఉచ్చరించినప్పుడు కలిగే చైతన్యం యొక్క కాంతి రూపం ఆ దేవత ఇది. అయితే ఆశ్చర్యకరమైన ఒక అంశం ఏంటంటే గుజరాత్లో అంబాజీ అని ఒక క్షేత్రం ఉంది. అమ్మవారి శక్తిపీఠాలు ఎన్నున్నాయో, అంబాజీ క్షేత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒకప్పుడు అంబాజీ క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఆ తీసుకెళ్ళినటువంటి ఆత్మీయులు ఇక్కడ ఒక క్షేత్రం ఉంది రండి అని తీసుకెళ్లారు. ఆశ్చర్యం, అక్కడ కామాక్షిదేవి అచ్చం కాంచీపుర కామాక్షిని చూసినట్టు ఉన్నది. ఆ కామాక్షిదేవి అద్భుతంగా ప్రకాశిస్తున్నది. ఆ కామాక్షిదేవి ప్రధానంగా ఉంటే ఆ చుట్టూ కూడాను చిన్న ఉపాలయాలు ఉన్నాయి. వరుసగా ఉపాలయాలు ఏమిటా చూస్తే 50 గుళ్ళు. ఆ 50 గుళ్ళులో దేవతలు ఎవరంటే 50 అక్షాలట. ఆశ్చర్యం. ఇదేమిటయ్యా అంటే చాలా కాలం క్రితం కంచి మహాస్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వామి వారు అక్కడ కూర్చుని ధ్యానంలో అక్కడ ఆ స్థితులు దర్శనమిచ్చి అక్కడ వారికి ఆదేశించారట, ఇక్కడ పంచాసన్ మాతృక శక్తుల ఆలయం నిర్మించాలి అని. తర్వాత వారు పరంపదించిన తర్వాత కూడా తదనంతరం దానిని పీఠాధీశ్వరుల యొక్క పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం కూడా జరిగి ఉన్నది. అలాంటి ఒక 50 దేవతలను అక్కడ చూడచ్చు ఒకే చోట. అదొక విశేషమైన అంశం ఇది, 50 దేవతలు. అంతేకాదు మనకి ఇక్కడ మద్రాసు సమీపంలో శివక్షేత్రం ఒకటి ఉన్నది మనకి, తిరువారూరు అంటారు. తిరువారూరు తిరుకొట్కూరు ఏదో ఒకటి ఉన్నది. అక్కడ 50 శివలింగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 50 అక్షాల లింగాలట. ఇక్కడ అంటే 50 అక్షరాలు శివుడా శక్త, అక్షరం అంటే శివశక్తులు ఇద్దరు కనుక అక్కడ శక్తిగా చూసాం, ఇక్కడ శివుడిగా చూసాం. అందుకే మహానుభావుడు విశ్వనాథ వారు గొప్ప మాట అన్నారు, వ్రాసిన అక్షరములెల్ల శివలింగాకృతులై చెన్నందు భాష అని చెప్పాడు ఒకటే. ఇక్కడ తెలుగు భాషలో గొప్పతనం ఏంటంటే అక్షరాలు గుండ్రంగా ఉంటాయట. గుండ్రంగా ఉండడం ఏంటంటే శివలింగాకారంట. ప్రతి అక్షరం శివలింగం కనబడింది విశ్వనాథ వారికి. అందుకే అంత మహాకవి అయ్యాడు మహానుభావుడు ఒకసారి తలంచుకుంటే. మొత్తానికి అక్షరాలకి నమశివ ఎందుకు దిద్దుకుంటామో ఇప్పుడు తెలిసిపోయింది. శివస్వరూపాలే, శివశక్తి రూపాలే అక్షరాలు గనక నామ శివాయ అని దిద్దుకుని అక్షరాలు దిద్దుకునే తెలుగు జాతికి తెలుసు శివశక్తుల స్వరూపమే అక్షరాలు తెలుసు. అక్షరాభ్యాస ప్రక్రియను పెట్టినటువంటి ఆ పెద్దవాళ్ళకి దండం పెట్టుకుందాం అంత చక్కగా చూపించారు. అందుకే ఓ నామ శివాయ. ఏదో మన పెద్దవాళ్ళకి తెలియదని ఈ మధ్య ఓం నమ శివాయని రాస్తున్నారు, అలా రాయకూడదండి. మహా మంత్రాన్ని పసితనంలో అలా ఇస్తే ప్రమాదం. నిమ్మరసాన్ని చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు నేరుగా నిమ్మకాయ రసం పిండరు, యాసిడ్ ఉంటుంది, నీళ్లలో డైల్యూట్ చేస్తారు. అదేవిధంగా మంత్రాన్ని ఇచ్చేటప్పుడు అలా చేశారు, ఓ నామః శివాయ అని చేయడంలోనే పరమార్థం ఉంది. అది దాన్ని మనం మార్చకూడదు, ఆ సమయంలో అలాగే ఇవ్వాలి. అది ఇచ్చి తర్వాత అక్షరాలు ఇచ్చారు పెద్దవాళ్ళు ఎంత గొప్పగా, ఎందుకంటే ఆ శివాయ అని చెప్పినప్పుడు శివ శివ ఇద్దరు కదా, ఆ తర్వాత అక్షరాలు దిద్దుకోండర్రా అని చెప్పడంలో ఎంత గొప్ప విషయం ఉన్నది. కనుక అక్షరములన్నీ కూడా శివశక్తుల రూపాలని చెప్తూ శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. యథా పరతర శంభుర్ద్విధా శక్తి శివాత్మన తథైవ మాతృకాదేవి ద్విధాభూతా సతీ స్వయం ఏకాకారేణ శక్తిస్తు వాచికాచేతరేణ తు శివస్య వాచికా సాక్షాద్ విద్యేయం పదగాభిని. ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప మాట. ఒక్క శివుడే శివశక్తి అని రెండు రూపములు అయ్యాడు. నిజానికి అమ్మవారు అయ్యవారు అంటున్నాం కానీ ఒక్కడేట ఆయన ఎవరు? శివుడు. తీరా చూస్తే అక్కడికి వచ్చేసాం. ఏకశివ ఆ శివుడే పరతర శంభు ద్విధాశక్తి శివాత్మన, ఆయన రెండు రూపములు అయ్యాడు శివాశక్తులుగా. అదేవిధంగా ఆయన శక్తి అయిన మాతృక కూడా శివశక్తి రూపములుగా రెండైనది. ఇందులో అచ్చుల శక్తి రూపములు, హల్లులు శివరూపములు అని చెప్పారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇది అంటే ఇప్పుడు మనకి శివశక్తి ఆయుక్త మరింత అర్థమైపోతుంది. చూడండి అమ్మా, శక్తి లేనిది శివుడు నిలవలేడు కనుక అర్థం. అలాగే పైనున్న అచ్చులు కలవకపోతే హల్లులు నిలవలేవు, అది ఇక్కడ అర్థం. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. ఇక్కు ఇచ్చు ఇట్టు అని కాలక్షేపం చేయలేం మనం. ఆ ఇక్కుకి పైన ఉన్నది వచ్చి కలవాలి, అచ్చు ఆ కలిస్తే కా, ఈ కలిస్తే కి, అప్పుడు మాట్లాడగలం. కానీ ఇంకోటి ఆలోచించారు, ఇది లేకుండా అది అనగలం, ఆ ఓ అనగలం. ఇక్కు ఇక్కు ఇచ్చు మహాకష్టం. చిత్రం ఏంటంటే అలాగే అంటూ ఉంటే అర్థం కదా, ఐ ఏలంటే ఇది కలవాలి, ఇది అది రెండు కలిస్తేనే అప్పుడు అందంగా వాగర్థావ్యూ సంపృక్త అవుతున్నది. మనకి ఎన్ని విషయములు చూస్తున్నాం. అందుకే అచ్చులు శక్తి రూపములు, హల్లులు శివరూపములు, ఈ రెండు కలిస్తేనే శివశక్త్యాయుక్త అంటే మొత్తం ఇక్కడ మనకి మాతృకావర్ణ రూపిణి అంటే ఏమిటో కాదు, శ్రీచక్రమే మాతృకావర్ణ రూపిణి. ఇది తెలుసుకోవాల్సినది. అయితే చక్రంలో అక్షరాలు కనబడకపోవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి బిందువులు, త్రికోణములు ఇవన్నీ కూడా. అందుకే శివుడు డమరకం మోగించగానే 43 శబ్దములు ఉన్నాయి. 14 సూత్రముల్లో ఉన్న శబ్దములు 43. 43 శబ్దములు అంటే శ్రీచక్రంలో కనబడే 43 త్రికోణాలు. ఇది ఇప్పుడు మనకి మహేశ్వర సూత్రములకు ఉపమన్యు మహర్షి ఏ భాష్యం రాసి ఉంటాడో కొంత అర్థమయ్యి ఉంటుంది. ఇవాళ అక్షరాభ్యాసం చేసుకున్నాం మనందరం కూడా. ఇది అక్షరం అభ్యాసం చేయాలి, చెయ్యొచ్చు కూర్చొని. ఈ రోజు అంటూ ఉన్నా చాలండి. ఇది దీనికి మంత్రం తగిలించితే అం ఆం ఇం ఇం ఇలాగా అయితే దీనికి గురువు దగ్గర నేర్చుకుని చేయాలట. అందుకే మాతృకా విద్య సామాన్యం కాదు. అది చెప్తూ ఇక్కడ ఆదిక్షన్ మమ గురురాట ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠ చాపదండాం నేధిష్ఠామేవ కాంచి నిలయామి అని మూక కవి శ్లోకాన్ని మరొక చోట మనం ప్రస్తావన చేసుకున్నాం. అది ఇప్పుడు గుర్తొచ్చుట్టుంది కొందరికి, అప్పుడు రాని వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు విన్నా గుర్తు రాని వాళ్ళకి ఇప్పుడు మరొకసారి తెలుస్తుంది. ఆదిక్షాంతాక్షరాత్మక విద్యని నా గురువిచ్చారని పరవశించి చెప్తున్నారు ఇక్కడ. అది మాతృకావర్ణ రూపిణి, ఇది భావన చేసుకోవాలి. అందుకే మాతృకాన్యాసం చేసి అమ్మవారు ఆరాధన చేయడం అనేది ప్రధానంగా చెప్తారు. ఇతర న్యాసములున్నా లేకున్నా మాతృకాన్యాసం చేయండర్రా అని చెప్పడంలో విశేషం ఇది. ఇది తదుపాసకులకి. మరి మిగిలిన వారికి అక్షరాలు అనుకున్నా చాలు, ఇది తెలుసుకోవాల్సింది. అక్షరములు అమ్మ రూపములు అని తెలుసుకోగలిగితే మన యొక్క సమస్త ప్రాణకేంద్రాలు స్పందిస్తాయి, అది దాని యొక్క ప్రధానమైనటువంటి విషయం. అందుకు మాతృకావర్ణ రూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుని మహాకైలాస నిలయ, తర్వాత నామంలోకి వస్తున్నాం, మహాకైలాస నిలయ మృణాల మృదు దుర్లత. ఇది గొప్ప మాట. మహాకైలాస నిలయ అంటే మహాకైలాసంలో ఉన్న తల్లి. మహాకైలాసం ఏంటండి? మహాకైలాసం అంటే ఏంటో కాదు, గొప్ప కైలాసం అంతే కదా. గొప్ప కైలాసంలో ఉన్నటువంటి తల్లి. కైలాసం ఎప్పుడూ గొప్పదే. అయితే ఇక్కడ మహాకైలాసానికి కైలాసానికి కించిత్ భేదం ఉంది కనుక చెప్పుకోవాలి. మహాకైలాస శబ్దం ఉంది కనుక. ఆ మధ్య ఎవరు ఒక మాట అన్నారు, అయ్యా బ్రహ్మగారి లోకం ఎక్కడో మనకు కనబడదు, విష్ణువు లోకం అంతకంటే కనబడదు, శివుడి లోకం ఒక్కటే మనకు కనబడుతోందండి, మానసరోవరం దగ్గర ఉంది అన్నాడు. అది సత్యం అసత్యం కాదు, కానీ సత్యం కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అది కైలాసం అన్నది నిజమే, కానీ అదే శివుడి లోకం మాత్రం కాదు. శివుడి లోకం మహాకైలాసం గురించి ఇక్కడే ఇదే వేదికపై 14 ఆవరణల మహాకైలాసం గురించి వివరంగా చెప్పుకున్నాను శివతత్వం చెప్పినప్పుడు. నాకు గుర్తుంది బాగా, ఏం చేస్తాం, గుర్తుందా, అది మహాకైలాసం మొత్తానికి. ఆ మహాకైలాసంలో ఉంది టీవిడ ఎవరితో, పరమేశ్వరుడితో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కైలాసంలో. ఇప్పుడు మన కైలాసం అంటే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొన్ని బాధలు వస్తున్నాయి మనకి. ఏదో ఎవరినో తగలబెట్టిన చోట్లకి కైలాస భూమి, వైకుంఠము అని పేరు పెట్టడంతో ఎవరికైనా కైలాసం అని పేరు వింటే భయం. ఇవి కొన్ని, ఎందుకంటే ఇప్పుడు నుంచి తుడిచిపెట్టకపోయాం అనుకోండి అసలుది ఎలాగో తెలియదు. భ్రాంతులైనా ముందు తొలగిద్దాం, జ్ఞానం తర్వాత ఇద్దాం. ముందు అపోహలు తొలగిస్తే తర్వాత జ్ఞానం ఇవ్వచ్చు. ఈ మధ్య ఒక సభలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గోవింద అన్నాడు ఒక ఆయన. ఏంటండి శుభమా అని సభ చేస్తూ గోవింద అంటారు అన్నాడు ఇక్కడ. అంటే వాడికేమో ఎత్తేటప్పుడే గోవింద అనడం వాడికి తెలుసు, కానీ దానికి దీనికి సంబంధం లేదురా అంటే వీడికి అర్థం కాదు. ఒక రాజకీయ సభలో మొట్టమొదటి భగవద్గీత చదివేట, ఏంటండి మా వాడు గెలవాలని అప్పుడే సభ పెడితే అప్పుడే భగవద్గీత చదివేస్తున్నారు అని. అంటే అర్థం ఏంటి, అక్కడ శ్మశానాల దగ్గర భగవద్గీత పాఠం పెడుతున్నట్టు ఘంటసాల గారిది. ఘంటసాలు బ్రతుకుంటే ఎంత బాధపడేవారు అక్కడికి, అదే బాధాకరమైన అంశం. ఇవన్నీ చూస్తూ ఉంటే అలాంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే కైలాస భూమి, వైకుంఠం అని పేరు పెట్టడం చాలా బాధాకరం అండి. అసలు శ్మశానం అనే మాటే సామాన్యం కాదు, సమాధి అనే మాట కూడా సామాన్యం కాదు. అయితే చెప్పుకోవడానికి బాగుండదని వాడిని పాతి పెట్టి సమాధి అని పెడతాం. అందుకని వాడిని పాతి పెట్టిన చోటు అని రాస్తే బాగోదు. ఎంత దుర్మార్గుడు మరణించినా కార్డు రాసేటప్పుడు స్వర్గస్థుడయ్యాడు అంటా కానీ నరకానికి పోయాడని రాయకూడదు. అదేవిధంగా ఇక్కడ వాడిని సమాధి అని పేరు పెడుతున్నాం, శ్మశానం అంటున్నాం. యోగ శబ్దాలు శ్మశానం గురించి మనం చెప్పుకున్నాం, శమనాద్వా శయనాద్వా శ్మశానం, పరమాత్మయందు శమించుట శాంతి పొందుటే శ్మశానం, యోగ శబ్దములు ఇవన్నీ. అలా కైలాసం అనేది మాట సామాన్య విషయం కాదు. ఈ కైలాసం అనే మాట అర్థం చూస్తే ఆశ్చర్యం. కైలాస శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో శాస్త్రంలో ఇప్పుడు పరిశీలించితే, ఒకటి కైలాసము అంటే వివరిస్తున్నారు ఇక్కడ, కైలము అంటే కేళీనాం సమూహ కైలం, కేళుల గుంపుని కైలము అంట. గుంపు అంటే సంపూర్ణం అని అర్థం, సమూహం. ఆనందముల సమూహం గుర్తుందా, స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతికి. అన్ని ఆనందముల కంటే గొప్పది, అన్ని ఆనందములు అందులో కలిసే ఉన్నాయి, అందులో కలిసి ఉన్నాయి. ఎందుకంటే బిందువులన్నీ సింధువులో ఉన్నట్టు మనం అనుకునే ఆనంద బిందువులన్నీ ఆ పరమానందాలు ఉన్నాయి. కనుక ఆనందముల సమూహం, కేళి అంటే ఆనందము అంతే కదండి. కేళి మనం కేళి అనేది ఆటకి పర్యాయ పదంగా వాడుతుంటాం, ఆటన్నా ఆనందమే. అంతేగాని ఆట ఎవడు ఏడుస్తూ ఆడు, ఏడుస్తూ ఆడితే దాన్ని ఆట అనరు, కనుక ఆట అంటేనే ఆనందం. అందుకే కేళులు అంటే ఆనందములు, ఆనందముల సమూహం కైలం. ఆ కైలమునందు ఆ కైలమే అక్కడ స్థిరముగా ఉన్నది, ఆశ్చర్యతే స్థీయతే ఇతి అన్నారు ఇక్కడ. ఈ ఆనంద సమూహము ఎక్కడ స్థిరంగా ఉంటుందో దాని పేరు కైలాసము అని అర్థంట. అంటే అఖండ ఆనందము, శాశ్వత ఆనందము, ఇది అర్థం. ఇప్పుడు కైలాసం అనే మాట వింటేనే ఆనందం కలగలేదు, కనుక ఎంత వెలుగుందంటే వెలుక్కు మూలమైన దీపం ఏదా అని వెతకాలి. కనుక ఎంత ఆనందం ఉందంటే ఇంత ఆనందానికి మూలమైన వాడెవడు, శివుడు, పరమేశ్వరుడు. కనుక ఆనంద స్వరూపుడైన శివుని యొక్క వెలుగే అక్కడ పరమానంద ధామమై ప్రకాశిస్తున్నది, అది కైలాసము, అదే శివానందము. ఆ తలంచుకుంటేనే మనస్సులో ఆనందం పొంగులు బారుతుంది, ప్రవాహం అయిపోతుంది, అదే శివానంద లహరి. ఇంకోటి ఏమున్నది, అందుకు ఆ కైలాసము అంటే అఖండ శాశ్వత ఆనంద ధామము, అదే బ్రహ్మస్థానం, అదే పరబ్రహ్మస్వరూపం. కనుక మహా, మహాశబ్దం ఎక్కడొచ్చినా బ్రహ్మవాచి అని తెలుసుకోవాలని మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. కనుక మహా కైలాస నిలయ అక్కడున్నది, ఇది ఒక అర్థం. అంతేకాదు కైలాసం అనే మాటకి మరొక అర్థం ఇక్కడ వివరిస్తున్నాడు. కా అంటే శిరస్సు, బ్రహ్మ అని రెండు అర్థములు ఉన్నాయని నిన్ననే చెప్పుకున్నట్టు గుర్తు కదా, కాత్యాయని దగ్గర చెప్పుకున్నాం. అందుకే కా, కా ఎందు అంటే సంస్కృతంలో కే అని శబ్దం వస్తుంది. కే శిరసి శివయో లాసో నృత్యం అస్మిన్నితి కైలాస అన్నారు ఇక్కడ. కే అంటే శిరస్సు నందు, అంటే సహస్రారమందు లాస్యం జరుగుతుంది, అంటే లాసము. ఈ లాసము నుంచి ఉల్లాసము అనే మాట వచ్చింది, విలాసము. లాసము అంటే ఒక ఆనందమయమైన స్థితిని లాసం అంటారు, అది ఉత్కృష్టమును కలిపితే ఉల్లాసము, విలాసము. కనుక లాసము అంటే ఆనందము యొక్క అభివ్యక్తి, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్లిస్ అది అనమాట ఇక్కడ అర్థం. ఆనందము యొక్క అభివ్యక్తిని లాసము అని అంటారు. ఈ లాసము ఎక్కడొస్తోంది, కే సహస్రారమునందు ఒక లాసం జరుగుతుందిట. ఈ లాసము ఎవరిదయ్యా అంటే శివయో లాసో నృత్య, దీని నుంచే లాస్యము అనే మాట వచ్చిందండి. లాస్యం అంటే నృత్యం, అక్కడ ఇద్దరు నృత్యం జరుగుతుంది ఎప్పుడు కూడా. నృత్యం అంటేనే ఆనందము యొక్క విజృంభణ అంతే కదండి. ఒక ఆయన ఒళ్ళు మైమరచిపోతే చిందులేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళు గుర్తొస్తే చిందులుండవు. తనని తాను మరచిన ఆనందంలోనే చిందులు ఉంటాయి. అందుకే నటరాజులు చిందులు దేవుడు, ఎప్పుడూ ఆయన నాట్యం చేస్తుంటాడు, ఎందుకంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. నటరాజు అంటేనే ఆనంద స్వరూపుడు. అయితే ఆయన ఒక్కడే చేస్తే పట్టలేమండి, పక్కన ఆవిడ కలిస్తే అందంగా ఉంటుంది. అందుకే అమ్మవారు కలిసిపోయారు. అమ్మవారు కలిసిపోగానే నాట్యం లాస్యం అయిపోయింది. లాస్యం అంటే సుకుమార కోమల శాంత నృత్యము అని అర్థం. ఆ సుకుమార కోమల శాంత స్థితి అయిన ఆనందమే శివయోహో అనగా పార్వతీ పరమేశ్వరుల యొక్క లాస్యం అది. ఈ లాస్యం ఎక్కడ జరుగుతుంది? శివశక్తులు ఏకమైన ఆ స్వరూ స్థితి ఎక్కడుంది? కనుక శివశక్తుల ఏకమైన ఆనందము యొక్క విలాసము ఎక్కడుందో అది కైలాసము అనగా సహస్రార స్థానము. ఇది మహాకైలాస నిలయ. ఆ సహస్ర స్థానంలో శివశక్త్యాత్మకంగా ఉండే తల్లి, ఇది మహాకైలాస నిలయ అనే దానికి మరొక అర్థం ఇక్కడ వివరించబడుతున్నది. అందుకే దీనికి ప్రమాణంగా త్రిపురా సారోక్తి అనే అమ్మవారి శాస్త్రంలో చెప్తున్న మాట. ఇవన్నీ తచ్చాస్త్ర ప్రమాణంతో తీసుకోవాలి. మనం ఏ శాస్త్రం చెప్తున్నామో దానికి అనుబంధమైన శాస్త్రం అని తెలుసుకోవాలి, కానీ తద్విరుద్ధ శాస్త్రాలు తెచ్చి అన్వయిస్తే దురన్వయం అవుతుంది. అందుకే లేకపోతే సమన్వయం అవుతుంది. సమన్వయం చేయడమే మన యొక్క పద్ధతిగా తెలుసుకుంటూ, ఏతత్ కైలాస సంజ్ఞాం పదం అకుల పదం బిందురూపీ స్వరూపి యత్రాస్తే దేవదేవః. ఇది త్రిపురా సారూక్తి అనే గ్రంథంలో చెప్తున్నమాట. ఏతత్ కైలాస సంజ్ఞాం పదం అకుల పదం. అకుల పదమును కైలాసం అంటారు, ఇదే అర్థం. అకులం అంటే ఏమిటి? అది ఎన్ని మార్లు చెప్పుకున్నాం. కులం అంటే ఆజ్ఞాచక్రం వరకు కులము, ఆ పైది అకుల. అక్కడ అకుల సమయాంతస్థ, అకులలో సామరస్యముగా ఉంది అక్కడ సమయ. శివశక్తుల ఏకత్వమే సమయ. సహ సమయ లాస్యపరయ అన్నారు ఎవరు? సౌందర్య లహరుల శంకరులు. సహ సమయ లాస్యపరయ అనే మాట ఇక్కడ తెలియాలి. ఆ లాస్యమే ఇక్కడ లాసము. అది కే కనుక కమ్మంటే బ్రహ్మ అని అర్థం తీసుకుంటే అప్పుడు కే లాస అంటే బ్రహ్మానంద స్వరూపము. ఇది సరిపోతున్నది ఎన్ని విధాలైనా, బ్రహ్మానందం అన్నా కైలాసం అన్నా. ఈ రహస్యాన్ని తీసుకుని శంకరులు అంటున్నారు సౌందర్య లహరిలో, సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసి. సహస్రార పద్మంలో నీ పత్తితో కలిసి రహస్యంగా ఆడుకుంటున్నావమ్మా అన్నారు. ఆ ఆటే లాసం, అదే కైలాసం, అది మహాకైలాస నిలయ అనే మాటలో ఉన్నటువంటి అందం. ఇంకొక అద్భుతమైన ఔచిత్యం చూడండి. ఇవి తెలుసుకుంటూ ఉంటే ఇంత గొప్పదా లలితా శాస్త్రం. ఒక మాట మొక్కి ఒక మాటకి ఇంత పకడ్బందీ అయినటువంటి కూర్పిచ్చారా అమ్మలు వశిన్యాది వాగ్దేవతలు అనిపిస్తుందండి. అది తెలియాలంటే ఇప్పుడు శ్రీ విద్యతో పరిచయం ఉంటే తెలిసి ఒక అందం. మాతృకావర్ణ రూపిణి వెంటనే మహాకైలాస నిలయ రావడంలో అర్థమేంటో పరిశీలించాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు శ్రీచక్రానికి మూడు ప్రస్తారాలు ప్రధానంగా ఇప్పుడు చెప్పబడుతున్నాయి. ఒక ప్రస్తారం భూప్రస్తారం, ఇది మనకి టూ డైమెన్షనల్ షేప్. ఇంకోటి మేరు ప్రస్తారం, దీని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. మేరు ప్రస్తారం అని అంటే పోను పోను సూక్ష్మముగా క్రిందకు వస్తున్న కొద్దీ స్థూలముగా ఉండే త్రీ డైమెన్షనల్, అది మనకి అమ్మవారి ఆలయంలో కూడా ఉన్నది. ఇది అందరికీ పరిచయం. ఇంకొక ప్రస్తారం ఉందిట, దీని పేరు కైలాస ప్రస్తారం. కైలాస ప్రస్తారం అంటే ఏంటో కాదు, శ్రీచక్రంలో ఆయా స్థానముల దగ్గర మాతృకావర్ణముల్ని నిక్షిప్తం చేసి పెడితే. అది నిక్షిప్తం రెండు విధాలు, వాటి యందు రచించుట ఒకటి, వాటి యందు ఆవహింపజేయుట ఒకటి. అక్షరశక్తుల్ని ఆవహింపజేస్తూ రచించి పెడితే శ్రీచక్రంలో దానికి కైలాస ప్రస్తారం అని పేరు. కనుక మాతృకావర్ణములు కలిసిన శ్రీచక్రాన్ని ఏమంటారు? కైలాస ప్రస్తారం. అందుకే మాతృకావర్ణ రూపిణి వెంటనే మహాకైలాస నిలయ చెప్పడంలో ఔచిత్యమిదండి. అంత చక్కగా కూర్చోరు వశిన్యాది వాగ్దేవతలు, వాళ్ళకి తెలిసి ఈ శాస్త్రం. అందుకే లలితా శాస్త్రం ఊరికినే మాటలు కాదన్న ఒక్క మాట తెలిసింది కదా. అందుకు మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత. అమ్మ ఎంత మెత్తనిదో చెప్తున్నారు ఇక్కడ. మృణాల మృదు దోర్లత. మృణాలము అంటే తామరతూడు, మృదు అంటే మెత్తదనం, దోర్లత అంటే చేతులు. లతల్లాగా ఉన్నాయట చేతులు. ఏమి లతలు అవి? కల్పలతలండి. కల్పలతలు ఏది కోరుకుంటే అవి ఇస్తాయి. అమ్మ చేతులు ఏవి కావాలంటే మనకి ఇస్తాయి. అందుకే కల్పలతలతో పోలుస్తున్నారు ఇక్కడ. భక్తి మత్ కల్పలతికా కదా ఆవిడ, కల్పలతలు. అయితే నీకేం కావాలో చెప్తావా అంటే ఓ చాలా ఉన్నాయండి చెప్పడానికి, మనమే అలసిపోతాం చెప్పడానికి. కానీ నీకేం కావాలి అంటే నిజమైన వివేకవంతుడు కోరిన వాటితో కూడా కలుపుకుంటే నాలుగే కావాలి మనకి, ఎక్కువే అక్కర్లే. మీరు చెప్పేవన్నీ నాలుగింట్లో దేనికి ఎందుకో ఉంటాయి. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ నాలుగు మీకు నాలుగు ఇవ్వాలి కనుక నాకు నాలుగు చేతులు ఉన్నాయని చెప్పింది అమ్మవారు. అందుకు నాలుగు చేతులతో ధర్మార్థ కామ మోక్షములు ఇస్తున్నది. అయితే మెత్తని చెయ్యి, మెత్తని చెయ్యి దేనికి సంకేతం? మెత్తని మనస్సుకు సంకేతం. అంతే కదండి. మెత్తని మనస్సు కనుక మెత్తని చెయ్యండి అమ్మవారిది. ఆ మెత్తదనం సుకుమారి కదా, అసలు పేరు లలిత. లలిత అంటేనే లాలిత్యం. అంత లాలిత్యమైన తల్లికి చేతులు కూడా లలితంగా ఉన్నాయట. అంతేకాదు, ఆ చేత్తో ఏ పని చేసినా అంత మెత్తగా అంత లలితంగా ఉంటుంది ఆ తల్లికి. ఇచ్చేటప్పుడు కూడా లలితంగా ఇవ్వాలండి. కొందరి దగ్గర ఇచ్చేటప్పుడు చూడాలి, ఇదిగో తొందరగా రండి లేకపోతే కుదరదు, అలా అలా పడేస్తూ ఉంటారు, అది లలితం కాదు. అది ఆ ఇచ్చేటప్పుడు లాలిత్యంతో ఇవ్వాలంటే ప్రేమగా, నాన్న దా తీసుకో అని అంత లలితంగా అమ్మవారు ఇస్తారట. అందుకే మెత్తని చేతులు. ఎంత మెత్తదనం అంటే తామర తోడులోని దారము వలె మెత్తగా ఉన్న చేతులు అని వర్ణించారండి ఇక్కడ. మృణాల మృదు దోర్లత. నాలుగు చేతుల రెండు చేతుల అని చెప్పలేదు, చేతులు అన్నారు. అమ్మ ఇష్టం, 1000 చేతులు కూడా పెట్టుకోవచ్చు. 1000 చేతులు లేవు, 18 చేతులు లేవు, 10 చేతులు లేవు, 8 చేతులు లేవు, 2 చేతులు, ఎన్ని చేతులున్నా అన్ని చేతులు మృణాల మృదు దోర్లత అన్నారు ఇక్కడ. లేదండి, ఆ చేతులతోనే పట్టుకుని రాక్షసులను కొట్టింది కదండి, అప్పుడు వాళ్ళకి కఠినం. కానీ మనకు మాత్రం, మన రాక్షసులం కాదు కదా అనుకుందాం. ప్రస్తుతం భక్తిగా అమ్మవారిని నమస్కరిస్తున్నప్పుడు పిల్లల్ని చూసినట్టు చూసింది. ఏ తల్లైనా పిల్లల్ని రఫ్గా హ్యాండిల్ చేయదు కదండి. ఆ శబ్దం చెప్తే బాగా అర్థమవుతుంది, ఎంత సుకుమారంగా ఎంత జాగ్రత్తగా చూస్తుంది. అందుకే మెత్తని చేతులతో ఈ జగత్తనంతటిని లాలిస్తోంది లలిత. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే చేతుల మెత్తదనము అమ్మ కారుణ్యాన్ని, సౌజన్యాన్ని, మార్ధవ గుణాన్ని చెప్తుంది. అది భావన చేయాలి ఒక్కొక్క నామాన్ని, అప్పుడు భక్తితో కళ్ళు చెమరించుతాయి. అందుకే మృణాల మృదు దోర్లత అన్నాడు ఇక్కడ. ఇంకొక అద్భుతమైన భావన చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మహాకైలాస నిలయ అంటే ఏంటి, సహస్రార స్థానం. అక్కడ దాకా ప్రసరిస్తూ వెళుతున్న కుండలిని, ఎందులోంచి వెళుతుంది ఆవిడ, బిసతంతు తనీయసి. మరి తెచ్చుకోవాలి ఇక్కడ, మృణాల బిసతంతు రెండు తామరతోళ్ళే కదా, దాంట్లోంచి అమ్మ సుకుమారంగా వెళ్ళిపోతుందట. ఆ వెళుతున్నప్పుడు సుషుమ్నగా వెళుతోంది. సుషుమ్నలోంచి సుషుమ్నకు రెండు వైపులా రెండు చేతుల్లాగా ఉన్నవేంటి, ఇడా పింగళ. కనుక ఆ మృణాలము వలె ఉన్నటువంటి ఈ సుషుమ్నలోంచి వెళుతున్న తల్లికి ఆ సుకుమారంగా ఇటు ఇటు ఇడాపింగళ్ళలోంచి సంచరిస్తున్నటువంటి రెండు మృణాల మృదు దోర్లత అంటే ఇడాపింగళ సుషుమ్ని ఆత్మకమైనటువంటి ముఖ్య ప్రాణస్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మ తత్వరూపం కూడా నామంలో తెలుసుకోవాల్సింది. అందుకే మృణాల మృదు దోర్లత మహనీయా దయామూర్తి. ఇందాక మృణాల మృదు దోర్లత దగ్గర ఎందుకయ్యా అంత నూరేమంటే ఇందువల్ల, ఆవిడ దయామూర్తి. ఎంత గొప్ప విషయం ఇది, మహనీయ గొప్ప మాట. మహనీయ అంటే అర్థం ఏంటి, గొప్పది అంతే కదా. అంతే, ఆవిడ గొప్పది, గొప్పది గనుకనే మహనీయ. అంతేకాదు, గొప్పది గనుకనే మహనీయ అంటే మహనీయ గనుకనే మహనీయ అంటే రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. మహనీయ అంటే గొప్పది, మహనీయ అంటే మహపూజాయాం అనే ధాతువు ప్రకారంగా మహనీయ అంటే పూజింపదగినది, పూజింపబడేది అని అర్థం. పూజకు యోగ్యురాలు ఆ తల్లండి. ఎవరి చేత, హరిహర బ్రహ్మేంద్ర అందరి చేత పూజింపబడే తల్లి. అందుకే అందరి చేత పూజింపబడే తల్లి గనక మహనీయ. అందుకు మహనీయ గనుక మహనీయ అంటే గొప్పది గనక అందరి చేత పూజింపబడుతున్నది. అందుకు దయా మూర్తి. మూర్తి అంటే స్వరూపమే కదా, ప్రకటింపబడినది. అమ్మ మూర్తి ఏమిటయ్యా అంటే దయామూర్తి, అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ కైండ్నెస్. ఇంకా ఈ మాట అండి ఇంకా బాగా తెలుస్తుంది. దయ ఒక మూర్తి ధరిస్తే అది అమ్మవారు. అమ్మ అణువణువు దయే. అందుకే అమ్మ ఫలానా సమయంలో కఠినంగా ప్రవర్తించిందండి, ప్రవర్తించద్దు. ఎందుకు, అక్కడ లక్షణం లేదు. దీపం చీకటిగా ఉందండి అంటే వెర్రి మనది. దీపం ఎప్పుడూ చీకటిగా ఉండదు, దీపం లక్షణం వెలుగు. అందుకే అమ్మకి ఎంత కాఠిన్యము, అది నీ అజ్ఞానము. అమ్మకి ఎప్పుడూ కాఠిన్యం లేదు. అమ్మ కఠినంలా నీకు కనిపించినా అది కూడా కరుణే. అందుకే అమ్మా నువ్వు చెండాడేవి తల్లి, రాక్షసుని అన్న నిన్ను కఠిన రాలు అనకూడదు అన్నారు దేవతలు. చిత్తే కృపా సమరనిష్ఠురత చదృష్ట వైరిశ్వభి ప్రకటితే తదయాత్ స్వరూప. శత్రువుల యందు కూడా దయనే ప్రకటించేవి తల్లి నువ్వు అన్నారు ఇక్కడ. అది వాళ్ళ యందు కూడా దయతో చూసిందట. ఎందుకంటే చూపుతో తగలబెట్టగలదట. అయినా ఆయుధాలు ఎందుకు కొట్టిందంటే మృణాల మృదు దోర్లత అయిన చేతులు కదా తల్లి. ఆ తల్లి చేతికి తగిలిన ఆయుధాలు వీళ్ళ ఒంటికి తగిలితే వీళ్ళు పాపాలు పోతాయట. అందుకట అందుకు ఆ తల్లి ఎందుకలా తగిలించిందంటే రిపవోపిగి శస్త్రపూతాహ. శత్రువులు కూడా శస్త్రముల చేత పవిత్రులైపోవాలి. ఎందుకంటే పవిత్రులు కాకపోతే మోక్షం ఇవ్వదు కదా. ఆఖరికి ఇంత సంహరించేసింది అయిపోయింది, ఎవరికో తెలిసిపోయింది వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేసిందని. వెంటనే మనం వెళ్ళి గట్టిగా అనొచ్చు, అమ్మా పాపాత్ములకు మోక్షం ఇవ్వకూడదు కదా, తప్పు రాసిన వాడికి మార్కులు ఎందుకు ఇచ్చారని అడగచ్చు కదండి. మళ్ళీ అలా అమ్మని నిలదీయచ్చు. అమ్మ వీళ్ళందరూ పరమ పాపాత్ములు, రాక్షసులు అందరూ ఏడిపించు కాల్చుకు తిన్నారు వీళ్ళు. అలాంటి వీళ్ళందరికీ నువ్వు కట్టకట్టి మోక్షం ఇచ్చేస్తావా? మొట్టమొదటి మేము అనుకున్నాం కొడుతున్నావని, వీళ్ళందరూ మోక్షం ఇచ్చేసావు నువ్వు, ఎలా ఇచ్చేవమ్మా అని అడగచ్చు మనం. పాపం ఉన్నవాళ్ళకి మోక్షం ఇవ్వకూడదు. అవునరా, అందుకే నేను పాపం తీసేసి మోక్షం ఇచ్చానందుట. ఎలా తీసేవి తల్లి అంటే, నా ఆయుధాలతో కొట్టానుగా, కొట్టినప్పుడు పాపాలు పోయి అప్పుడు మోక్షం ఇచ్చానంది. ఎంత గొప్ప మాట తల్లి. అందుకు మొత్తానికి ఆవిడెవరు? దయామూర్తి, మహనీయ దయామూర్తి అని గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత పైగా దయామూర్తి గొప్ప మాట చెప్పారు. దయ పుట్టే చోటేది? హురు దయం, అక్కడే కదా పుడుతోంది. హృదయంలో దయ ఉంది కదా, అక్కడ పుడుతోందిట. కనుక దయామూర్తి అంటే హృదయంలో పూజింపబడే మూర్తి అని వ్యాఖ్యాతలు గొప్పగా చెప్పారండి ఇక్కడ. అంతేకాదు, ఎవరు హృదయంలో దయ అనే ధాతు ఉంటుందో అక్కడే ఈ మూర్తి పూజింపబడుతుంది, అది కూడా తెలుసుకోవాల్సింది. మళ్ళీ మైత్రియాది వాసనాలభ్య వంటి ఒక మాట, మహాసామ్రాజ్యశాలిని గొప్ప మాట చెప్తున్నారు. ఆ తల్లి గొప్ప సామ్రాజ్యము కలిగినది అన్నాడు. ఏమిటా సామ్రాజ్యం? ఆ సామ్రాజ్యం పేరేది? ఏది కాదు ఆవిడ సామ్రాజ్యం, సర్వ విశ్వము ఆవిడికి సామ్రాజ్యమే. అందుకు ఆవిడ పేరే రాజరాజేశ్వరి. అందుకు మహాసామ్రాజ్యశాలిని, మహాసామ్రాజ్యశాలిని అని దేన్ని అనాలి, ఇది కూడా తెలుసుకోవాలి. మొత్తం మహాసామ్రాజ్యము అంటే మహాకైలాసమే మహాసామ్రాజ్యం. ఎందుకంటే ప్రపంచాన్నంతటి ఏలే చోటు కైలాసం, దాన్ని మించిన సామ్రాజ్యం మరొకట్లేదు. ప్రపంచానికి అంతటిగా దిక్కు. అలాంటి ఆ కైలాసం యొక్క విభూతి మానసరోవర స్థానంలో ఉంది. అక్కడికి వెళ్ళగలగాలి అంటే అదంతా చంద్రబింబస్థానమే. చంద్రబింబం అంటే చలువు కదా, అది ఎక్కువ ఉంటుంది అక్కడ. అక్కడికి కానీ వెళ్ళగలిగితే మన సహస్రార స్థానం స్పందించడానికి అవకాశం ఉంది. మహాకైలాసం, మానసరోవరం, దాని యొక్క విభూతి ఇక్కడ ఉంది అంతే. కానీ అసలు మహాకైలాసం అది. అందుకే మహాకైలాసమే మహాసామ్రాజ్యం, ఎందుకంటే సర్వ జగత్తుకి అది చోటు. పంచకృత్యములనే కేళి, పంచకృత్యాలు ఈశ్వరుడి కేళి కదా, ఈ పంచకృత్యములనే కేళి అక్కడ కూర్చుని చేస్తాడు కనుక కైలాసం అది, తెలుసుకోవాల్సినది. అందుకు ఆటల చోటు అది. ఆటలేమిటి? పంచకృత్యాలే. సర్వబ్రహ్మాండముల్లో జరిగే పంచకృత్యాలు అక్కడ కూర్చుని ఆడుతుంటాడు మహానుభావుడు. అందుకే సెంటర్ ప్లేస్ అనమాట ఆటలకి, అందుకది కైలాసం. ఈ అర్థం కూడా సరిపోతుంది మనకి. అలాంటి చోట కూర్చొని ప్రపంచాన్నంతటిని ఐదు ఆటలతో పాలిస్తున్నారు కనుక మహాసామ్రాజ్యశాలిని. మహాసామ్రాజ్యశాలిని అంటే శ్రీచక్రంలో బిందు పీఠంలో ఉన్న తల్లిని మహాసామ్రాజ్యశాలిని అంటారు. లోకాల్లో మహాకైలాసంలో ఉన్న తల్లి, శరీరంలో సహస్రారమునందున్న తల్లి, ఇది మహాసామ్రాజ్యశాలిని. ఇప్పటి వరకు మనకి మాతృకావర్ణ రూపిణితో అనుబంధం కలిగిన మహాకైలాసనిలయ ఇత్యాది నామములు అయిపోయాయి. అంతేకాదు, మహాసామ్రాజ్యం అనగా సర్వ వేదాది శాస్త్రములన్నీ మహాసామ్రాజ్యములు, వాటిని ఏలేవి మాతృకావర్ణ రూపిణి. ఈ భావం కూడా మనం గ్రహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పబడుతున్నది అసలు శ్రీవిద్యాస్వరూప ఆవిష్కరణ. ఇందులో కొన్ని కొన్ని కేవలం ఉపాసకులకు మాత్రమే పనికొచ్చే ఉంటాయి గనక అవి చెప్పడం జరగట్లేదు. అవి వారి గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే మంత్రంలో ఉన్న అక్షరాలు, వాటి సంకేతాలు ఇందులో చెప్పారు. మరి తెలియని వాళ్ళకి సంగతో నా ఈ నామాలు చదువుకుంటే చాలు. ఇక్కడ ఆత్మ విద్యా మహావిద్య, శ్రీ విద్యా కామసేవిత, శ్రీ షోడసాక్షరీ విద్య, త్రికూటా కామకోటిక, కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత, శిరస్థిత చంద్రనిభా, ఫాలస్తేంద్రధను ప్రభా, హృదయస్థార విప్రక్ష, త్రికోణాంతర దీపిక. ఇప్పటికి ఇక్కడ ఆత్మవిద్య నుంచి త్రికోణాంతర దీపిక వరకు శ్రీవిద్య మూలమంత్ర విశేషం చెప్తున్నారండి. వచ్చింది ఆవలంతా కష్టం, ఇక్కడ వచ్చా అసలు. ఇది సరిగ్గా మనకి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప కపంకజ అక్కడ చెప్పింది, ఇక్కడ గుర్తు తెచ్చుకుని వెళ్ళిపోతే హాయిగా ఉంటుందండి. శ్రీవిద్యను ఇంట్రడ్యూస్ చేయడం ఎంత బాగా చేస్తున్నారో చూడండి. ఇక్కడ అసలు మంత్రం చెప్తారు ఏంటి, శ్రీ షోడసాక్షరీ విద్య అక్కడ చెప్తారు. అసలు మూలమంత్రం అది. ఆ మూలమంత్రము ద్వారా చెప్పబడే విద్య స్వరూపం ఏమిటో ముందు చెప్పాలి కదా. ఆ స్వరూపం చెప్తున్నారు, ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య. శ్రీ విద్య అనగా అది ఏ ఆత్మ విద్య, అది ఏ మహావిద్య, అది ఏ శ్రీ విద్య. ఇది విద్యను పరిచయం చేయడం. ఎంత గొప్పగా వశిన్యాది వాగ్దేవతలు ఇస్తున్నారో చూడండి. ఇక్కడ ఆత్మ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అనేది మామూలు టక్కుటమారు విద్యలు కాదు. అది లోకంలో ఉపయోగాల కోసం వాడేది మాత్రమే కాదది, అది ఆత్మజ్ఞానమునిచ్చే విద్య గనక ఆత్మవిద్య అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాంటి వాక్యమే మనకి విష్ణు పురాణంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు చేస్తారండి, ఆత్మ విద్యాచ దేవిత్వం ముక్తి ఫలదాయిని అన్వీక్షకి త్రయీ వార్తా దండ నీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేతద్దేవి పూరితం అని అద్భుతమైన స్తోత్రం విష్ణు పురాణంలో మనకి లక్ష్మీదేవిని ఉద్దేశించి కనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవరెవరు? శ్రీ దేవే కదా, ఆ లక్ష్మీయే ఈ తల్లి, ఇద్దరికేమీ భేదం లేదు. అందుకే అమ్మా నువ్వెవరవమ్మా అంటే నువ్వే అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి, నువ్వు అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి అని చెప్తున్న రాజవిద్యవే నువ్వే, ఇది లోకం నడిపేది. ఆ నువ్వే ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని, ధర్మరక్షణ కోసం అన్వీక్షకి త్రయీ వార్త మొదలైన రూపములతో ఉంటూ ఇహలోక సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నావు. మోక్షం కావాలనుకుంటే ఆ నువ్వే ఆత్మవిద్యగా వచ్చేవి తల్లి, ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని అని అక్కడ శ్రీ దేవిని ఇంద్రుడు స్తుతిస్తాడు. ఆ మాట ఇక్కడ ఆత్మవిద్య అనగా ఆత్మ అంటే ఏమిటో తెలియజేసే విద్య. ఆత్మ అంటే ఏమిటి? అదేనండి ఆత్మవిద్య. ఆత్మ అంటే ఏమిటో ఆలోచించడానికి ఒక సూత్రం చెప్పుకున్నాం, గుర్తున్నదా? గుర్తు చేయాలా? చేస్తా ఒక్కసారి. నేను అనడానికి ఏ చైతన్యము ఆధారమో దాని పేరు ఆత్మ. ఇది అలా రాసుకుని ఇంటికెళ్ళి ఆలోచించుకోవచ్చు. నేను అనడానికి ఏ చైతన్యము ఆధారమో దాని పేరు ఆత్మ. ముందేమనుకుంటామంటే ఈ శరీరం ఉంది కనుక నేను అంటున్నాను కనుక ఈ శరీరమే నేను, అదే ఆత్మ అనుకుంటారట. అప్పుడు దాని పేరు దేహాత్మ. కొంత తెలివితే ఎట్లా వస్తా, అది ఎలా అవుతుందయ్యా? నేను పడుకుంటాను అయినా లోపల మరొక నేను తిరుగుతుంటుంది, అదేవిటి ఆలోచిస్తాడు. అప్పుడు మనస్సు దాకా వస్తాడు, దేహం కాదయ్యా మనస్సు అని. మరికొందరు బుద్ధి దాకా వస్తారు, కొందరు ప్రాణం దాకా వస్తారు. ఒక్కొక్కటి ఆఖరికి తెలుసుకుంటాను, అబ్బాయి ఇదేది కాదండి, పంచకోశాలు నేను కాదు. పంచకోశాలని వెలిగిస్తూ ఉన్నదేదో పంచకోశాంతర స్థిత, అది ఆత్మ అని తెలుసుకుంటారు. నేను అనే చైతన్యానికి ఆధారం అది, ఏది? బ్రహ్మమే. కనుక బ్రహ్మమే అని తెలిసిపోయింది కదా. కనుక ఆత్మను తెలుసుకునే ప్రక్రియ ఆత్మవిద్య. దాని ద్వారా ప్రతిపాదింపబడుతున్నది ఏంటి? ఆత్మయే బ్రహ్మమని తెలియబడుతున్నది. కనుక బ్రహ్మమును మరొక పేరేమిటి? మహా, ఇందాక చెప్పుకున్నాం. కనుకనే ఆత్మవిద్య చివరికి బ్రహ్మమే అని తెలియజేస్తుంది. కనుక మహావిద్య తర్వాత మాట ఆత్మవిద్య మహావిద్య. అంటే బ్రహ్మం అంటే ఎక్కడో వెతక్కయ్యా, నీలో స్వాత్మైవ బ్రహ్మాహం బ్రహ్మాస్మి. కనుక ఆత్మవిద్య మహావిద్య, ఇది శ్రీ విద్య. అది పరిచయం చేశారు. కనుక ఆత్మవిద్య మహావిద్యయే శ్రీ విద్య. శ్రీ అనగా పరబ్రహ్మస్వరూపము, పరబ్రహ్మ యొక్క శక్తి ఇది. ఎందుకంటే మనకు శక్తి పరిచయం కనుక శక్తితోనే పరబ్రహ్మం తెలుసుకుందాం. శక్తి ద్వారా శక్తి మంత్రుణ్ణి తెలుసుకోవాలి గనక. ఈ ఆత్మవిద్య మహావిద్య తెలియాలంటే ప్రపంచమంతా వ్యాపించిన శ్రీ ఏదో తెలుసుకో. ఆ శ్రీ లేకపోతే అసలు ఏమీ లేదండి. శ్రీ అనగా ఎంత చెప్పుకున్న మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ని గెలిపోవాలి అంతే కదా. శ్రీ అనగా శోభ కాంతి ఇవన్నీ కూడా. అసలు శ్రీ అనే మాటే పెద్ద మంత్రం అండి. అందుకే భారతదేశంలో శ్రీకారం చుట్టడం అనే ఒక మాట ఉన్నది. మనకి తెలియకుండానే అందరం శ్రీ విద్యోపాసకులమే, శ్రీకారం చుట్టకుండా ఏమున్నది? ఆఖరికి లలితా శాస్త్రం కూడా శ్రీకారంతోనే ప్రారంభమైంది, శ్రీకారం చుట్టుకుంది. అందుకు శ్రీకారం చుట్టుకొనుట అనగానే శ్రీ అనగా చైతన్యము. అది ఉంటేనే మనం పేరు ముందు కూడా శ్రీ పెట్టచ్చు. చైతన్యమే శ్రీ. ఆ చైతన్యాన్ని మనం శోభగా సౌందర్యంగా కాంతిగా లక్ష్మిగా వర్ణిస్తాం. అందుకే శ్రీ విద్య. అదే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య. ఈ శ్రీ విద్యని మన దాకా తెచ్చిన వాళ్ళు ఎవరు? అలాగే శ్రీ అంటే ముందు చెప్పిన అర్థాలన్నీ గుర్తు చేసుకోండి. మేము అప్పుడు రాలేదండి అనేవాళ్ళు ఉండుంటారు, లేకపోతే ఎవరో వచ్చారు మొదలెట్టు అని సామెతలా అవుతుంది. మరి ఏం చేస్తాం, వారి కోసం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అనుకోవాల్సింది గనక. శ్రీ అనగా శోభ శాంతి చెప్పుకుంటూ శారాయి చెప్పుకున్నాం కదా. శారాయి అంటే ఆనందము తేజస్సు బ్రహ్మశక్తి. శా ఆనందము, రా తేజస్సు అంటే జ్ఞానము, తేజస్సు అనగా జ్ఞానము, ఈ శక్తి బ్రహ్మశక్తి. కనుక శారాయి అంటే జ్ఞానానందాత్మకమైన పరబ్రహ్మశక్తి. ఇది శ్రీ అనే శబ్దంలో మనకు కనబడుతుంది. ఇంకో మాట ఏంటి, సర్వై ఆశ్రయ్యతే ఇది శ్రీ, అందరికీ ఆశ్రయశక్తి. కనుక శ్రీ అనగా ఆశ్రయశక్తి. ఇంతవరకు బ్రహ్మము ఆత్మానన్నావే, ఈ సమస్తము దాన్నే ఆశ్రయించుకునిందయ్యా, ఆత్మశక్తినే ఆశ్రయించుకుంది. కనుక స్వాత్మశక్తియే శ్రీ. అది తెలుసుకునే విద్య పేరు శ్రీ విద్య. ఈ శ్రీ విద్య మనకిచ్చిన వారెవరు? ఇది ఒకటి గురుగారండి, అంతే కదా. గురువుగారు కదా ఇచ్చారు, సంతోషమే. కానీ గురువులకు గురువు దాకా వెళ్ళాలి. కనుకనే ఒక మంత్రం మన దాకా వచ్చింది అంటే ఈ మంత్రం ముందుగా ఎవరు చేశారో తెలుసుకోవాలి. అది ముందుగా ఎవరు చేశారు అనేది వెతుక్కుంటూ వెళితే కామ సేవిత, క్రమం ఎంత గొప్పగా చెప్పాడు. ఈ విద్యని కాముడు ముందు సేవించాడయ్యా అన్నాడు ఇక్కడ. కామసేవిత అంటే అర్థమేమిటి? మన్మధుడు ఉపాసన చేశాడు మొట్టమొదట. అంటే ఇప్పుడు సిరి విద్యగా ప్రసిద్ధి చెందినటువంటి ఏ కాది విద్య ఉందో అది మన్మధుడు ఉపాసన చేశాడు. ఆ ఉపాసన వల్లనే అతడు సిద్ధపురుషుడు అయ్యాడు. ఇది చాలా విశేషం. అందుకే శ్రీ విద్య అనేది కామసేవిత అంటే మన్మధుని చేత ఉపాసింపబడిన విద్య, కాది విద్య అని అర్థం. కాదండి, కాది విద్య అనేది మన్మధుడు ఉపాసించింది లౌకికమే. హాది విద్య ఒకటి ఉందని మరొకరు బయలుదేరారు. సాది విద్య కూడా ఉంది, ఎన్ని చెప్పుకో కావాల్సిందే. మరి ఇప్పుడు ఏం చెప్తాం? కామసేవిత మళ్ళీ మరొక అర్థంకి రావాలి, తప్పదు. కామసేవిత అన్నప్పుడు రెండు అర్థాలు కామకళారూప గుర్తించుకోవాలి. కామకళ అంటే ఏం చెప్పుకున్నాం ప్రధానంగా? ఈం, అది మర్చిపోకూడదు. కనుక కామసేవిత అంటే ఈం రూపముగా సేవించబడినది, అది ప్రధానం దేనికైనా. ఇంకొక ప్రధానమైన అర్థం కామ అంటే కామేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ, శివుడు, ఇది అర్థం. అమ్మవారి విద్య మనకిచ్చిన వాడెవడు? శివుడే. మొట్టమొదట ఆయనే అమ్మవారి విద్యను అనుసంధానం చేసుకుని మనకిచ్చాడు. కనుక ఆది గురువు ఆయనే, శివుడే మొట్టమొదట. ఈ మన్మధుడికి కానివ్వండి, మరొకడికి కానివ్వండి, ఎవరికైనా వచ్చిందంటే మొదట ఆయన వల్లే వచ్చింది. అందుకే శివాయ గురవే నమః, మొట్టమొదటి వాడు ఆయనే. కనుక కామహ అంటే సృష్టి చెయ్యాలని కామించిన వాడు. సహ అకామయత అక్కడ చెప్పుకున్నాం కదా మొట్టమొదటి నుంచి. ఆ అకామయత, సృష్టి చేయాలని సంకల్పించుకున్న ఈశ్వరుడు ఏ శక్తిని ఉపాసించి, ఉపాసించి అంటే అనుసంధానము చేసుకుని ఈ సృష్టిని చేశాడో ఆ శక్తే శ్రీ విద్య. ఆ శక్తిని ఉపాసించి అందించిన వాడు, మొట్టమొదటి పూజించిన వాడు కాముడు. కనుక కామసేవిత అంటే కామేశ్వర సేవిత, ఇది మరొక అర్థం. ఈ విద్య ఆత్మవిద్య, మహావిద్య, సాధన వల్ల వచ్చే ఫలితం అది. దాని మంత్రరూపం ఏమిటాయి అంటే శ్రీ షోడశాక్షరీ విద్య అన్నారు ఇక్కడ. ఎంత పెద్దగా చూపించారంటే, ఏదైనా గొప్ప వస్తువుకు ముందు శ్రీకారం పెడతాం కదా, కనుక ఈ మంత్రానికి శ్రీకారం అనే కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు తెచ్చారండి. షోడశాక్షరీ విద్య ఇది ప్రధానంగా చూపిస్తున్నారు. 16 అక్షరాల విద్య. ఇది చెప్పగానే 15 అక్షరాల వల్ల ఏం బాధపడద్దండి. 15 అక్షరాలు పూర్ణ విద్యే. ఇదే కలుస్తుంది షోడశిలో. 15 తక్కువేం కాదు. ఆ మాటకొస్తే 3 అక్షరాలు, మరో 3 అయితే 6 అక్షరాల బాల అవుతుంది. ఆ బాల ఒక్కటి పట్టుకుని ముక్తి పొందిన మహాత్ములు ఉన్నారు, సామాన్యం కాదు. కనుక పంచదశ తక్కువ, బాల తక్కువ అంటే అసలు షోడశ కూడా రాదు, తెలుసుకోవాల్సినది. ఏ మంత్రాన్ని తక్కువగా చూడకూడదు. కనుక శ్రీ విద్య అనే దానికి నిర్వచనం రాస్తూ భాష్యకారులు 3 చూపించారు. బాల, పంచదశి, షోడశి, 3 శ్రీ విద్యయే అంటారు, ఇది తెలుసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి సిద్ధించుకున్నా శ్రీ విద్యయే. ఎప్పుడు మంత్రం మంత్రం మాత్రం చేతనే శక్తివంతం అవుతుంది అనుకోవడానికి లేదు, సాధన వల్ల శక్తివంతం అవుతుంది. కనుకనే అదే బాలని పట్టుకుని సిద్ధి పొంది ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారు, తెలుసుకోగలిగితే. ఆ సారంలోకి వెళ్ళాలి. ఆ 3 అక్షరాలు తిరిగి 3 అక్షరాలుగా వస్తుంది. బాలున్నవాళ్ళు మననం చేసుకోవచ్చు. అది ఏమిటయ్యా అంటే అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అని అర్థం దాంట్లో, సామాన్యం కాదు ఇక్కడ. అదే విచారణ దానికి. మరి ఇప్పుడు బ్రహ్మ విద్య కాదు, అది తెలుసుకోవాల్సింది. అది ఎలా అవుతుంది? అక్షరాల వల్ల వేయడం కాకుండా అంతరార్థాల్లోకి పెడితే తెలుస్తుంది ఇక్కడ. అందుకు అదే బ్రహ్మ విద్య, దాన్నే పండించుకుని ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. అదే శ్రీ విద్య. అది 16 కళలు అమ్మవారిని తెలియజేస్తుంది గనక శ్రీ షోడశాక్షరి విద్య అని చెప్పుకుంటే పంచదశకి దేనికే అన్వయం. ఇప్పుడు షోడశాక్షరి విద్య అంటే షోడశీ మంత్ర విద్య అని మళ్ళీ షోడశీ మంత్రం గురించి చెప్పుకోవాలి. షోడశీ మంత్రంలో 15 అక్షరాల పంచదశకి మరొక్క బీజాక్షరం, అది ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. శ్రీ షోడశాక్షరి విద్యలోని ఆ బీజాక్షరాన్ని సూచించాడు, అది పట్టుకోవలసింది. ఆ సూచించడమే గొప్ప మంత్రం. అది అది కలిస్తుందిట. అది కలవగానే 16 అక్షరాలు అయిపోయిందయ్యా అన్నాడు. ఒక్క బీజం కలిస్తే 16 అయిపోయిందిట. ఇంకొకటి ఉంది షోడశీ విద్య, 28 అక్షరాలు దానికి. 28 అక్షరాలను షోడశ అంటారట. ఎలాగంటారండి? అందులో బీజాక్షరాలు ఉంటాయి. మొట్టమొదట వచ్చినటువంటి బీజాక్షములు పంచదశి మొత్తం చెప్పి ఆ తర్వాత అవి తిరిగి పునరావృతం అవుతాయి, వెనక్కి వస్తూ. బీజాక్షరులు అంటే సభల్లో చెప్పకూడదు కనుక చెప్పట్లేదు, మర్యాద మర్యాద. అందుకు పంచదశి ప్రధాన మంత్రం. షోడశలు కూడా పంచదశే ఉంటుంది, 15 అక్షరాల మంత్రం. ఈ 15 అక్షరాలకి అటు ఇటు ఉన్న బీజాక్షరాలు కలుపుకుంటే 13 అవుతాయి. 15 13 ఎన్నయ్యే? 28 అయ్యాయి. కానీ అప్పుడేమవుతుందంటే ఈ పంచదశిలో ఒక్కొక్క కూటం ఒక్కొక్క అక్షరం కింద లెక్క పెట్టాలట. పంచదశిలో మొత్తం 3 కూటములు కదా, 3 కూటములు కలిపితే 15 అక్షరాలు. 3 కూటముల్లో ఒక్కొక్క కూటం ఒక్కొక్క అక్షరం కింద లెక్క పెట్టాలి. అప్పుడు ఎన్నయ్యాయి? 3 అయిపోయాయి. మొత్తం 15 అక్షరాలు, 3 అక్షరాలు అయిపోయాయి. త్రికూట 3 అక్షరాలు అయిపోయాయి. అప్పుడు మిగిలిన 13 దీనికి కలిశాయి. కలిస్తే ఎన్నయ్యాయి? 16. కనుక 28 అక్షరాల విద్య కూడా షోడశాక్షరి విద్యగానే చెప్పబడుతున్నది. ఇది పూర్ణ దీక్షలో లభించేటువంటి మహావిద్య ఇది. అందుకే షోడశాక్షరి విద్య అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. గనక శ్రీ షోడశాక్షరి విద్య శ్రీ విద్యలో పరమమైన విద్య గనక దీన్ని ప్రత్యేకించి ప్రస్తావించారు. ఈ శ్రీ షోడశాక్షరి విద్య అని లలితాదేవిని అంటే ఆ షోడశాక్షరి విద్య మంత్రం లేని వారినైనా ఆ లలితాదేవి రూపముతో అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. మంత్రము చెప్పలేకపోయినా మంత్రము పేరు చెప్పవచ్చు, ఇది తెలుసుకోవచ్చు. అది మంత్రోపదేశం లేని వారి విషయంలో పనికొస్తుంది. అంత చక్కగా ఇస్తున్నారు. మొత్తానికి శ్రీవద్య అంటే ఏమిటండి అని ఆరాలు తీసి కూపీల్లాగే వారికి ముందే పరిచయం చేశారు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య. అది ఇచ్చినవాడు పరమేశ్వరుడే, కామసేవిత. దాని యొక్క పరమమంత్రం శ్రీ షోడశాక్షరి విద్య అది వివరిస్తున్నారు. ఇది నిజానికి కామసేవితట. ఎందుకంటే ఇప్పుడు శ్రీసూక్తంలోకి వెళ్ళాలి. శ్రీసూక్తమంతా కూడా మొత్తం 15 అక్షరాలు, 15 సూక్తములు. దానిలో మొత్తం 15 రుక్కులు ఉంటాయి కదా. 15 రుక్కులకి 15 అక్షరాలకి సంబంధం ఉందండి. అది తెలుసుకోవాల్సింది. అక్కడ ఈ 15 రుక్కులుగా పల్లవించిన శ్రీ 16వది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే శ్రీసూక్తమంతా కూడా షోడశి పంచదశి యొక్క విస్తారము. ఇది ఇంకా తెలుసుకోవాలి అంటే గతంలో ఒక 3 రోజులు శ్రీసూక్త పరమార్థమని ప్రవచనం చెప్పే భాగ్యం అమ్మవారు ఇచ్చారు. దాన్ని కూడా సీడీలు చేసి పెట్టారు. ఇక్కడ కావలసిన వాళ్ళు తెలుసుకోవచ్చు ఎలా ఉన్నాయో రహస్యాలు మొత్తం కూడా. 15 సూక్తముల్లో లేదా 15 రుక్కుల్లో 15 అక్షములు దాగి ఉన్నాయి. అదే పంచదశి విద్య. ఈ పంచదశి విద్యని ఇచ్చిన వాళ్ళెవరో అక్కడ చెప్పాడు. జాగ్రత్తగా చూడండి. ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత ఋషయస్తయస్త్రయపుత్రాహ స్వయం శ్రీరేవ దేవత. ఈ వాక్యములు ఎక్కడ తీసుకుంటున్నది అంటే శ్రీ విద్యాశాస్త్రంలోని శ్లోకం ఇది. ఇదే శ్రీసూక్తంలో శ్లోకం కూడా. అంటే ఆనంద కర్దమ చిక్లీత అని లక్ష్మీదేవి యొక్క మానస పుత్రులు 3 ఉన్నారట. అమ్మ పుత్రులు అండి వీళ్ళు 3. వీళ్ళు 3 దర్శించి ఇచ్చిన మంత్రమే శ్రీ విద్యా మంత్రం. ఈ 3 యొక్క విద్యే త్రికూట విద్య. ఇది తెలుసుకోవాల్సింది. ఈ 3 లక్ష్మీపుత్రులు. లక్ష్మీదేవి మనస్సు నుంచి వచ్చిన పుత్రుడే కాముడు. కనుకనే మన్మథ శక్తి ఆనంద కర్దమ చిక్లీత అని 3 రూపములుగా ఉంది. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల గన్న తల్లి, ఆదిమలక్ష్మి అని వర్ణించారు కదా ధర్మాచార్యులు వారు. అందుకే కామజనక అని పేరు విష్ణువుకు కూడా ఉన్నది. అందుకు మన్మథుడు అనగా లక్ష్మీదేవి హృదయంలోంచి కలిగి లోకాన్ని నడిపేటటువంటి శక్తి అది. ఆ కమనీయమైన ఆ శక్తి కామ అని చెప్పబడుతున్నది. అది ఆనంద కర్దమ చిక్లీత. ఇవి వైదికమైనటువంటి పేర్లు వాళ్ళకి. అందుకే ఇక్కడ చెప్తూ కాది విద్యా యతో జాత స చిక్లీత సదావతు అక్కడ చెప్తారండి. ఈ కాది విద్య ఏ చిక్లీతు నుంచి కలిగినదో ఆ విద్య నన్ను రక్షించుగాక అని ఒక మంత్ర ప్రయోగంలో చెప్తారు ఇక్కడ. అంటే కాది విద్య ఇచ్చినవాడెవడు? చిక్లీతుడు. చిక్లీతుడే కాముడు. మన్మథునికి ఉన్నటువంటి ఒక పేరు చిక్లీతుడు అని. అందుకే కామసేవిత అంటే చిక్లీతుడు ద్వారా మనకు లభించినటువంటి శ్రీ విద్య. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శ్రీ షోడశాక్షరి విద్య ముందు కామసేవిత పెట్టడంలో శ్రీ సూక్తంలో చెప్పబడే చిక్లీతుడనే దేవత. ఇది వైదిక మూలం వెతకడం. స్పష్టమవుతున్నది కదా. అందుకే భవ్యమైనటువంటి ఆ స్వరూపము త్రికూట. శ్రీ షోడశాక్షరి విద్య ఎలా ఉన్నదయ్యా? 3 కూటములతో ఉన్నది. దాన్ని మించిన గొప్ప స్థితి లేదు కనుక కామకోటిక. ఇంకా శ్రీ విద్యాస్వరూపం పూర్తిగా చెప్పబడుతుంది. అవి రేపు మనం తెలుసుకుంటూ ఉన్నాం. త్రికూట, కామకోటిక, కటాక్షంకరి, భూతకమలాకోటి సేవిత, శిరస్థితా చంద్రన భా. సామాన్యం కాదు. ఆ శ్రీ విద్య జపం చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలో చెప్తాడు. ఆ చేసేటప్పుడు సిద్ధి తొందరగా లభిస్తుంది. మొత్తం శ్రీ విద్య స్వరూపం అంతా ఆత్మవిద్య నుంచి త్రికోణాంతర దీపిక దాకా ప్యాక్ చేసి పెట్టారండి మహానుభావులు. మనం అమ్మవారు అనుగ్రహం చేత ఇవాళ శ్రీ విద్యలో ప్రవేశించాం. ఇంకా ఈ ప్రవేశం రేపు పూర్ణ ఫలం పొందుతుంది. ఇవాళ పొందిన ప్రారంభించినది రేపు పూర్ణంగా పోతుంది. అందుకు అటువంటి భవ్యమైన శ్రీ విద్యాది దేవత అయినటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికి నమస్కరిస్తూ
నమః శ్రీమాత్రే నమః. ముఖ్య గమనిక, ఋషిపీఠంకి సంబంధించిన ప్రచురణలు సీడీలు మొత్తం ఇక్కడ మన ఋషిపీఠం స్టాల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఋషిపీఠం అనేది ధార్మిక పరిషత్తు. మనకి ఆదాయ పన్నుకు సంబంధించిన మినహాయింపు కూడా ఉన్నది. మీరు ఎటువంటి సందాలు కానీ ఏమైనా కానీ ఇచ్చినవి మొత్తం ఋషిపీఠానికి సంబంధించినవి, ఆదాయ పన్ను మినహాయింపు కూడా మీకు అందుతుంది. ఇక్కడ మొత్తం ఋషిపీఠానికి సంబంధించిన సంకలనాలన్నీ గురువుగారి పర్యవేక్షణలోనే మొత్తం జరుగుతాయి. నెక్స్ట్ సాంవత్సరిక చందా 240 రూపాయలు, జీవితకాల చందా 5000 రూపాయలు. నిన్న ఋషిపీఠం స్టాల్లో ఎవరో లలితా సహస్రనామం చదువుకుందామన్న ఉత్సుకత ఉన్నవారు ఎక్కువ ధర ఉన్నదని భావించారు, అందుకని చెప్పి గురువుగారు దాన్ని వారికి 10 రూపాయల బదులు 5 రూపాయలకే ఇక్కడ ప్రవచనం జరుగుతున్నంత సంపు వారికి 5 రూపాయలకే అందజేయాలని భావించారు.
ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచిన ప్రధాన విషయం ఏంటంటే ఋషిపీఠం నాది కాదు కనుక నేను చెప్పచ్చు, ఎందుకంటే ఋషిపీఠం ఒక ట్రస్ట్, పూర్తిగా చారిటబుల్ ట్రస్ట్. అయితే మనం చేస్తున్న పని ఏమిటంటే ఆ పత్రిక నష్టాల్లో నడవకుండా ఉండడం కోసం ప్రవచనాలు, పుస్తకాలు, వీటి నుంచి వచ్చిన ప్రతి ద్రవ్యం కూడా ఋషిపీఠం సంస్థకి చేరి దాని ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలకు వినియోగింపబడుతూ గోసేవ, వేదసేవ ఇత్యాదులు పేద విద్యార్థులకు ఉచిత విద్య చేస్తున్నది. అందు ఋషిపీఠం యొక్క ప్రతి ఉత్పత్తి నుంచి వచ్చిన ద్రవ్యం ధార్మిక కార్యక్రమాలకి వినియోగింపబడుతుంది, అందుకే అది ఋషులది తప్ప మాది కాదు కనుక చెప్పుకోవడం. అయితే ఇవన్నీ కూడాను నిజానికి 17 గంటలు చెప్పిన ప్రవచనం కూడా కేవలం 1 MP3లో 50 రూపాయలకు అందించి ఏర్పాటు చేశారు ఋషిపీఠం సంస్థ వారు. అలాగే అనేక విషయములు ఇక్కడ ఉన్నాయి. మొత్తం సుందరకాండ తిరుపతిలో చెప్పినటువంటి 21 గంటల విషయం 1 MP3లో ఇక్కడ లభిస్తున్నది. అదేవిధంగా మొత్తం రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు, అది కాకుండా ఉత్తర రామాయణం కూడా ఇక్కడ సంపూర్ణంగా రామాయణం లభిస్తున్నది, కొన్ని గంటలది. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్న శ్రీసూక్తము, త్రిపురా రహస్యము, ఇంకా చాలా విషయములు. ఇప్పుడు నాకు ఈ విషయంలో మునుగున్నాను గుర్తులేదు. ఇంకా లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనేక పాఠములు పరిశీలించి ఇక్కడ చెప్పబడుతున్న అసలు పాఠాన్ని అందరికి అందుబాటులోకి తేవడం కోసమని పుస్తకంగా ముద్రించారు. అయితే మంచి పేపర్ వాడడం వల్ల దానికైనా ఖర్చు ప్రకారంగా వాళ్ళు 10 రూపాయలు పెట్టారు. కానీ ఇక్కడ సంస్థ వాళ్లతో నేను అభ్యర్థించి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నంతకాలం ప్రవచనాల్లో అది 5 రూపాయలకే దాన్ని అందివ్వాలి, అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇదంతా మళ్ళీ దానికి చేరాలి కనుక, దాని మీద నాకే హక్కు లేదు ఉచితం చేయడానికి. అందుకు ఇంకా కావలసినవన్నీ ఉన్నాయి, వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఋషిపీఠం అభిమానుల్లో ఒకడైన ఈయన కుతూహలం ఆపుకోలేక వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం. సర్వం శ్రీ జగదంబాచరణ అరవింద అర్పణమస్తు. హరివంశం గురించి మొన్న ప్రస్తావన చేస్తే దొరుకుతుందా అని ఎవరు అడిగారు. హరివంశం కూడా 7 రోజులు ప్రవచనం చెప్పడం జరిగింది, అది కూడా 1 CDలోకి వచ్చేసి MP3లలో దొరుకుతుంది. ఇలాంటి విషయములు చాలా చాలా ఉన్నాయి. గరుడ పురాణం లాంటివి కూడా లభిస్తున్నాయి. మిగిలిన విషయాలు అక్కడ చూసుకోవచ్చు, వెళ్ళి మీరు, మీకోసమే తెచ్చిపెట్టారు అక్కడ. సర్వం శ్రీ జగదంబాచరణ అరవింద అర్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాశ్కునో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదే వసతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే గురు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవత శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి.